శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ మహాదేవాయ నమః మహాదేవాయ నమః రుద్రాయ నమః శివాయ నమః మహాదేవాయ నమః మహేశ్వరాయ నమః సర్వేశ్వరాయ నమః హరిహర మహాదేవ్. ఈశ్వరాయ నమః. శివాయ నమః శివాయ నమః నమః శివాయ. మహాదేవాయ నమః మహేశ్వరాయ నమః రుద్రాయ నమః శివాయ నమః. ఈరోజు మహాశివరాత్రి. శివ అంటే శుభకరుడు, కళ్యాణకరుడు, మంగళకరుడు. మనకి శుభాలను తీసుకొచ్చేవాడు, మంచి చేసేవాడు, కళ్యాణప్రదుడు వాడే శివాయ నమః శంకరాయ నమః. వాడే శంకరుడు, వాడే శివుడు, వాడే మహాదేవుడు, వాడే పరమేశ్వరుడు, వాడే సర్వేశ్వరుడు. శివుడికి శంభు అంటారు. శుభాన్ని ఇచ్చేవాడు శంభు, సుఖాన్ని ఇచ్చేవాడు శంభు. సర్వేశ్వరాయ నమః సర్వానికి ఈశ్వరుడు. ఆయనకంటే భిన్నంగా ఏమి లేదు, ఆయనకంటే భిన్నంగా ఏదీ లేదు. కాబట్టి ఆయన తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు. సర్వజ్ఞుడు. మహేశ్వరాయ నమః. సర్వానికి అధిపతే కాదు, సర్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆయన. అంటే జీవకోటిని వారి యొక్క ప్రారంభాన్ని అనుసరించి నియమించేవాడు ఆయన. పంచభూతాలని జీవకోటిని పరిపాలించేవాడు ఆయన, పరిపాలకుడు. వాడే సర్వేశ్వరుడు. మనకు 365 రోజులు. 365 రోజుల్లో శివుడు ఒకసారి పార్వతితోటి ఏం చెప్పాడంటే, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి, శివశివ శివశివ శివశివ. శివ అంటే శివుడు, ఆ శివుడికి దీర్ఘమిస్తే శివ అంటే పార్వతి. శివశివ 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 అంటే శివుణ్ణి పార్వతిని కూడా స్మరించాడు. శివశివ శివశివ. మూడు వందల 365 రోజుల్లో నీకు ఏ రోజు బాగా ఇష్టమని పార్వతీదేవి శివుణ్ణి అడిగింది. అడిగితే 365 రోజుల్లో నాకు మహాశివరాత్రి బాగా ఇష్టమని చెప్పాడు. అంటే ఈ నెలలో వచ్చే చతుర్దశి మహా ఇష్టం. 365 రోజుల్లో మహాశివరాత్రి నాకు బాగా ప్రీతికరం అని చెప్పాడు. అందులో ముఖ్యంగా ఈ రోజున శివ పూజలు చేసినా చేయకపోయినా ఉపవాసం ఉంటే ఆ భక్తుడిని నేను అనుగ్రహిస్తానన్నాడు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాడిని అనుగ్రహిస్తానని చెప్పాడు. శివభక్తులు కొంతమంది ఆహారం తీసుకోరు, ఈ రోజుని పండు తీసుకోరు, మంచినీళ్ళు కూడా నోట్లో పోసుకోరు. కొంతమంది పండు ఏదో తింటారు ఈ రోజున, అంటే నిప్పుతోడు సంబంధం లేని ఆహారం తింటారు ఈ రోజున కొంతమంది. కొంతమంది ఈ రోజున అసలు ఆహారం తినరు, పండు తినరు, మంచినీళ్ళు కూడా తారు. కొన్ని పూజలు చేసినా చేయకపోయినా ఉపవాసం కనుక ఉంటే వాళ్ళని చూసి నేను మరింతగా ఇష్టపడతానని పార్వతీదేవితోటి మహాదేవుడు చెప్పాడు. కృష్ణుడు వాసుదేవుడు, శివుడు మహాదేవుడు. శివుడు నటరాజు, విష్ణువు రంగరాజు. శివుడి యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు. ఈ ఈ రోజున సాంప్రదాయం ఏమిటంటే పగలు ఉపవాసం చేస్తారు, రాత్రి జాగరణం చేస్తారు. పగలు ఉపవాసం చేసి రాత్రి జాగరణం చేసి రేపు ఉదయం శివుడి పూజ చేసి స్నానం చేసి పూజ చేసి 10 మందికి భోజనం పెట్టుకుని వాళ్ళు తిన్నాక ఈవేళ ఉపవాసం చేసినాడు, రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత 10 మందికి భోజనం పెట్టుకుని వాడు భోజనం చేస్తాడు. కొంతమంది సాంప్రదాయం శివభక్తులు ఎలా చేస్తారు, ఇది సాంప్రదాయం. వాళ్ళు శివానుగ్రహానికి పాత్రలు అవుతారు. తర్వాత పగల మనం పండగలు పగలే చేసుకుంటాం, ఏ పండగైనా పగలే చేసుకుంటాం. కానీ రెండు పండగలకు మటుకు రాత్రులు చేసుకుంటాం. పండగలన్నీ పగలే చేసుకుంటాం, రెండు పండగలకు మటుకు రాత్రులు చేసుకుంటాం. రాత్రులు చేసుకుని పగలు ఏంటంటే జన్మాష్టమి ఒకటి, శివరాత్రి ఒకటి. ఈ రోజున పండగ రాత్రి చేసుకుంటారు అంటే మనకి ఈశ్వరుని అవతారాల్లో ముఖ్యమైన అవతారాలు రెండు మన హిందువుడికి. ఒకటి శివ అవతారం, ఈశ్వరుడు లింగోద్భవం లింగరూపంలో ధరించినటువంటి అవతారం. రెండు కృష్ణ అవతారం. రెండు ఈశ్వరుని అవతారాలు. ఈయన లింగరూపంలో వచ్చాడు, ఆయన మూర్తి రూపంలో వచ్చాడు. కృష్ణుని మూర్తి రూపంలో పూజిస్తారు, శివుని లింగరూపంలో పూజిస్తారు. శివుణ్ణి మూర్తి రూపంలో పూజించడం కంటే లింగరూపంలో పూజించడమే మంచిది. కృష్ణునేమో ఒక మూర్తి రూపంలో పూజిస్తారు, శివుణ్ణి లింగరూపంలో పూజిస్తారు. ఇద్దరు ఈశ్వరుని యొక్క అవతారాలు. వారి వీరి వేరు కాదు. మన మనస్సు వేరు చేస్తుంది కానీ వారిని వారి వీరి వేరు కాదు. మన మనసుకు ఇంకో పని పాటు లేదు, వేరు చేయటమే పని. అందుకంటే దీనికి ఇంకో పని లేదు. ఈ మనసు మనుషుల్ని వేరు చేస్తారు, దేవతలను వేరు చేస్తారు, అని వేరు చేయటమే పని. ఈ మనస్సు దారం చేసే పని చేయదు, సూచ్ చేసే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ మళ్ళీ అక్కడ కుట్టుకుంటూ వెళ్తా ఉంటుంది, తేలి కుట్టినట్టు. అంటే పెద్దలు ఏం చెప్పారంటే నీ మనస్సు నీకు అదుపులో ఉంటే, నీ మనస్సు నీకు శాంతిని కావంటే, నీ మనస్సు నీకు నిగ్రహంగా ఉంటే మీ స్నేహితుడి సహాయం కానీ, మీ చుట్టాల సహాయం కానీ, మీ అమ్మగారి సహాయం కానీ, మీ నాన్నగారి సహాయం కానీ ఎవరు అక్కడ లేకుండా సుఖంగా బతకొచ్చు అని చెప్పింది శాస్త్రం. ఇటు పుట్టింటి వాళ్ళ సహాయం, అటు అత్తవారి ఇంటి వాళ్ళ సహాయం లేకుండా సుఖంగా రోజులు వెళ్ళిపోతాయని శాస్త్రం. అంటే సహాయం చేస్తే స్వీకరించను, కదా సహాయం చేయకపోయినా మీ సుఖానికి లోట్లేదు. మన మనస్సు కనుక అందరు అదుపులో ఉంటే, మన మనస్సు శాంతిగా ఉంటే, మన మనస్సు మనకు మిత్రుడిగా ఉంటే, మన మనస్సులో ఉన్న సుఖం మనకు తెలుస్తూ ఉంటే, మన ఇంద్రియాలు చెప్పినట్టు మనం కాకుండా మనం చెప్పినట్టు మన ఇంద్రియాలు కనుక ఏంటంటే వాడు ఎంత సుఖపడతాడంటే, ఇటు అత్తగారు మామగారు సహాయం చేసినా చేయకపోయినా, తల్లిదండ్రులు సహాయం చేసినా చేయకపోయినా, కుటుంబ సభ్యులు సహాయం చేసే రోజులు సుఖంగా వెళ్ళిపోతాయని శాస్త్రం చెప్తారు. అంటే మనస్సులో అంత గొప్పతనం, మనస్సు నియమించుకోవటం వల్ల అంత గొప్పతనం వస్తాం. మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి అనుకూలంగా లేకపోయినా సుఖానికి లోటు రాదని. ఎవరికి? మనస్సు అదుపులో ఉన్నవాడు. మనస్సులో శాంతి ఉంటే మాటలో శాంతి, మాటలో శాంతి ఉంటే చేతలో శాంతి. మన మనసులో శాంతి ఉందనుకోండి ప్రతి మాట శాంతిగా ఉంటుంది. ఎవరిని గాయ మాట్లాడినా మనసులో శాంతిగా ఉన్నవాడు మాట్లాడినా ఎవరిని గాయపరచకుండా మాట్లాడతాడు. కొంతమంది మాట్లాడుతుంటే తేలు పుట్టినట్టు ఉంటుంది, అప్రియం చెప్తూ ఉంటారు, అసత్యం చెప్తూ ఉంటారు, ఇతర గాయం తగిలేలా చెప్తూ ఉంటారు, లేక వాళ్ళు మనస్సును ఉబ్బించుకోవడం కోసం ఏదో మాటలు చెప్తూ ఉంటారు. మనస్సులో శాంతి ఉంటే మాటలో శాంతి ఉంటుంది, పనిలో శాంతి ఉంటుంది, అందరూ కైలాసానికి వెళ్తారు. శరీరం ఉండగా సుఖం, మరణానంతరం కైలాసం. అయితే మన సుఖం కోసం మన హృదయంలోనే వెతుక్కోవాలి. ప్రపంచంలో సుఖం లేదు మన, కానీ ప్రపంచంలో వెతుకుతున్నాం, హృదయంలోనే వెతుక్కోవాలి. ఈ మనసు పొరలకు తప్పించి మన హృదయంలోనే సుఖం వెతుక్కోవాలని బుద్ధి మనకు రాలేదు. సుఖం లోపల ఉన్నప్పుడు అన్వేషణ లోపలే ఉండాలి. బయట ఉంది, బయట ఏమి లేదు, ఉందని అనుకుంటున్నాం. ఏదో ఉందని నీ మనసు అనిపిస్తుంది, అంటే బయట ఏముంది. ఇప్పటికే బయట ఏదో ఉందని మన మనస్సు అనిపింపజేస్తుంది, అది తోపింపజేస్తుంది. అంటే పండుగల్లో శివరాత్రి, జన్మాష్టమి రాత్రులు చేస్తారు, పగలు చేయరు. ఈ రాత్రి కాడ లింగరూపం అంటే శివుడు, శ్రీరామనవమి, జన్మాష్టమి, శివరాత్రి. శివరాత్రి లింగరూపంలో ఈ రాత్రి లింగరూపం ధరించారు. ఇది అరుణాచలం కథ. తొలిలింగం, ఆదిలింగం, అరుణాచలేశ్వరం. రమణ మహర్షి గారి జీవితం పొడిగిన ఒకే ఒక్క మాట చెప్పారు, నేనెవన్నా నేనెవన్నా ప్రశ్నించుకుని నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఈ దేహం కానీ ఈ మనస్సు కానీ నువ్వు కాదని తెలుసుకోడు, నీ లోపల శివుడే నువ్వని. ఈ దేహం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ వ్యక్తి భవన పలానా శరీరం నాది అని అనుకుంటున్నాను, పలానా పేరు నాది అనుకుంటున్నాను, కానీ రెండు నేను కాదని తెలుసుకోవటమే నేనేమన్నా ప్రశ్నకు సమాధానం. ఇదే ఆయన జీవితం పొడిగిన బోధన. ఒక మహా చైతన్యం ఉంది, ఇది ఒక చైతన్య ప్రవాహం. ఆ చైతన్యానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు, దాని అది అనంతంగా ఉంటుంది, సత్యముగా ఉంటుంది, శాంతముగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆ చైతన్యానికి వేరుగా నువ్వు లేవు, భిన్నంగా నువ్వు లేవు. వేరుగా ఉన్నాను, భిన్నంగా ఉన్నావు అన్నది నీకు తలంపు మాత్రమే. ఆ తలంపు పోగొట్టుకోవడానికి నేను ఎవడనే ప్రశ్న. నేను ఎవడన్న ప్రశ్న ఎందుకంటే ఏదైతే నేను నేనంటున్నా ఆ నేను నేను కాదని తెలుసుకోవడానికి నేనెవడనే ప్రశ్నకి సమాధానం. అసలు అరుణాచలేశ్వరుడు అహం జీవితంలో, మనిషి జీవితంలో ఉన్నటువంటి, మనిషి జీవితాన్ని పెనవేసుకుని ఉన్నటువంటి అహంభావన తొలగించడానికే ఈ రోజున అరుణాచలంలో, ఈ రోజు రాత్రి, ఈ రోజున అరుణాచలేశ్వరుడు విష్ణు యొక్క అహంభావాన్ని, బ్రహ్మదేవుడి యొక్క అహంభావాన్ని తొలగించటానికి అగ్నిస్తంభం రూప, అగ్నిస్తంభం రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చారు. అరుణాచలం కథ మీకు తెలుసు, అంటే విష్ణువు పైకి, బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడని, అగ్నిస్తంభం చివర చూడటానికి మొదలకి విష్ణుదేవుడు వెళ్ళాడని, మొదల చివర వాళ్ళకి కనపడలేదని. అలా మొదల చివర చైతన్యానికి మొదల లేదు, చివర లేదు, మొదల చివర ఉంటే కదా కనపడతాను. ఈ మొదల చివర ఆది అంతం చావు పుట్టుక, ఈ కర్మానుభవం, పురుషకారం, కర్మానుభవం, ఇవన్నీ కల్పించింది మనస్సు. ఆ మనస్సుని అదుపులో ఉంటే బయట వాళ్ళు సహాయం చేస్తే అంతా చేయకూడదు, బయట వాళ్ళు నేను ఉద్ధరిస్తే అంతా ఉద్ధరించకూడదు. ఈ రోజున ఆయన అగ్నిస్తంభ రూపంలో దర్శనమిచ్చినప్పుడు మేము నిన్ను పూజించుకోవాలి, ఇంత పెద్ద ఆది అంతం లేనటువంటి స్తంభాన్ని ఎలా పూజించగలనంటే గిరి రూపం ధరించారు. ఇంత పెద్ద కొండను ఎలా పూజించుకోగలని అడిగితే అప్పుడు లింగ రూపం ధరించారు. అదే అరుణాచలేశ్వరుడు. తొలిలింగం అందుకే మీరు ప్రతి శివాలయంలో కూడా అరుణాచలం కథ ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే ఏ శివాలయం సరే శివాలయం వెనక భాగం చూడండి, అరుణాచలేశ్వరుడి కథ ఉంటుంది. తొలిలింగం ఆదిలింగం అరుణాచలేశ్వరుడు, అగ్నిలింగం మనకు పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి, అది అగ్నిలింగం. తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఐదు జ్యోతిర్లింగాలు ఈ పంచభూత లింగాల్లో ఒకటి అరుణాచలం. అంటే అరుణాచలం ఎందుకు ఆవిర్భించింది? ఆ లింగరూపంలోకి వచ్చినా గిరి రూపంలోకి వచ్చినా అది ఆది మర్చిపోకూడదు మనం. ఎందుకు ఆవిర్భించిందంటే అహంభావాన్ని నాశనం చేయటానికి, అహంభావాన్ని తొలగించడానికి వచ్చినటువంటి దేవతా స్వరూపుడే ఆ రుద్రుడు. ఓం నమో భగవతే రుద్రాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమ శివాయ. రుద్రుడంటే దుఃఖాన్ని కోసేవాడు. దుఃఖం కారణం వేరు కార్యం వేరు అని అనిపిస్తుంది మనకి. కారణం వేరు కార్యం వేరని మనస్సు విడదీస్తుంది. కారణం వేరు కార్యం వేరని మనస్సు విడదీస్తుంది, కానీ రెండు ఒకటే. కానీ మనస్సు మటుకి విడదీసి చూపిస్తుంది, కానీ రెండు ఒకటే. కారణము కార్యము రెండు ఒకటే, కానీ మనస్సు మటుకి దాన్ని వేరు చేసి చూపిస్తుంది. అంటే ఒక మహాప్రవాహం, ఆ చైతన్య ప్రవాహంలో మనం కూడా ఒక భాగమే, కానీ మనకు దానికంటే వేరు భావన, ఆ భిన్న భావన మనకు వచ్చింది. దాన్ని తొలగించుకోవడానికి మన సాధన యొక్క ప్రయోజనం. ఈ రాత్రి శివుడికి పూజలు చేస్తారు. కృష్ణుడు కూడా అర్ధరాత్రే శరీరం రూపం ధరించాడు, శివుడు కూడా లింగరూపం ధరించింది, అర్ధరాత్రి ధరించాడు. అంటే ఇద్దరు కూడా చీకటిని పోగొట్టడానికి వచ్చిన వాళ్ళు. మన అజ్ఞానం అనే చీకటిని, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి అజ్ఞానాన్ని గుర్తు, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి అవతారాలే శివుడు కృష్ణుడు ఈశ్వర అవతారం. ఈ రాత్రి శివుడిని పూజిస్తారు. ఈ రెండు రాత్రులు చేసుకునే పండగలు. అంటే ఈ రాత్రి చాలా మంది జాగరణ చేస్తారు. జాగరణ చేసి సినిమాలకు వెళ్ళమని కాదు, జాగరణ చేసి ఆ శివుడి యొక్క ఒకవేళ పార్వతంది ఉపవాసాలు చేయక, కొంతమంది ఉపవాసాలు చేయలేకపోవచ్చు. వాళ్ళ మాట అంటే ఉపవాసాలు చేయకపోతే శివాయ నమః, శివాయ నమః, ఓం నమశివాయ, 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 ఓం నమో భగవతే రుద్రాయ, శివనామాలను స్మరించుకున్నా పరిచయం వస్తుందండి అని రెండో పక్షి. శివరాత్రి యొక్క మహిమ తెలిసిన వాళ్ళెవరు శివరాత్రి రోజున భోజనం చేయరని పెద్దలు చెప్తారు. ఈ రాత్రి శివుణ్ణి పూజిస్తారు. అంటే రాత్రి మధ్య మిడ్ నైట్లో అర్ధరాత్రి వేళ ఆయన లింగరూపం ధరించాడు. ఆ లింగరూపం ఎందుకు ధరించాడంటే మనందరం అర్చన చేసుకోవడానికి పూజించటానికి. మీలో చాలామంది విన్నారో లేదో శివుడికి పేరు ఉంది, పేదవాళ్ళ దేవుడని. శివుడు పేదవాళ్ళ దేవుడు అక్కడ. శివుడికి పేరుని మీరు విన్నారో లేదో నాకు తెలియదు, వింటే వినండి. పేదవాళ్ళ దేవుడని శివుడిని పూజించడానికి ధనవంతులు అక్కర్లేదు, బంగారాలు వెండిలు కాసులు ఏం అక్కర్లేదు, పేదవాళ్ళ దేవుడని పేరు ఆయన. అంటే ఏమి లేదో చెంబు నీళ్ళు ఆయన నెత్తిమే పోసేస్తే సరిపోదు, బోలా సంకట. అంటే చేతిలో అరటిపళ్ళు పడితే పొంగిపోతాడు. మనం వాడి చేతిలో వాడికి బంగారం చేయించారు నెత్తి మీద కిరీటం పెట్టక్కర్లేదు, ఒక అరటిపళ్ళు పడితే చాలు పొంగిపోతాడు అడుగు శివుడు. మీరు ఆడికి బంగారం చేయించాడు నెత్తి మీద పెట్టడం, ఇంకా వస్తువులు చేయించడం ఏం అక్కర్లేదు దానికి. ఒడికి చెంబుచోటి నీళ్ళు ఒకవేళ అరటిపండు లేకపోతే ఓ చెంబుచోటి నీళ్ళు ఆడు నెత్తి మీద పోస్తేనే ఆడు సంతోషిస్తారు వాడు శివుడు. అంతే పేదవాళ్ళు దేవుడు అని పేరు ఆయన. అంటే కొంతమంది శివభక్తులు ఏం చేస్తారంటే చెంబుచోటి నీళ్లు పోసి శివనామాలు చదువుతూ ఉంటారు, శివ సహస్రనామాలు అలా చదువుతూ ఉంటారు, ఆ నామాలు చదువుతూ ఉంటారు. మనసులో ఏమనుకుంటారంటే నేను నీళ్లతోడు కడుగుతున్నాను, నేను అంటే శివుణ్ణి సర్వసాధారణంగా రూపంలో కాకుండా లింగ రూపంలో, లింగం అంటే గుర్తు, లింగము అంటే గుర్తు. అలా పరమేశ్వరుడికి ఒక రూపం లేదు, రూపం లేని దాన్ని మనం పట్టుకోలేము, మనం రూపధారులు. రూపంతో తాదాప్యం పొందే జీవకోటి మనం. రూపం లేని వాడిని, నామం లేని వాడిని పట్టుకోలేము. అది అంచేత మన వాళ్ళు మనం మన మన మీద ఉండే ప్రేమ కొలిది, మన మీద ఉండే అనుగ్రహం కొలిది, మనం అర్చన చేసుకోవడానికి, మనం పూజించుకోవడానికి, జపించుకోవడానికి, మన తలకాయ ఆయన మీద పెట్టి ఆయన్ని ఆయన ఒకసారి నా బుద్ధిలో ఉన్న దోషాలని తొలగించి మన తల శివలింగంతో తాకించి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి ఏదో గుర్తు ఉండాలి కాబట్టి ఆ లింగం అంటే గుర్తు. ఆ గుర్తు రూపంలో వచ్చిన వాడే సర్వేశ్వరుడు. కొంతమంది చెంబుతో నీళ్లు శివుడు నెత్తి మీద పోస్తూ, నేనేమో నిన్ను కడుగుతున్నాను, నువ్వు నా బుద్ధిని కడిగానే వాళ్ళు అనుకుంటా ఉంటారు మనసు. నేనేమో నీళ్లు పెట్టి నిన్ను కడుగుతున్నాను కదా, నువ్వు కూడా మరి నాకు ఉపకారం చేయాలి. నేనేమో నిన్ను కడుగుతున్నాను, నువ్వు నీళ్లతోడు కడుగుతున్నాను, నువ్వేమో నీ అనుగ్రహంతో కడిగి నా బుద్ధిలో ఉన్న దోషాలు తొలగించు. నేను నిన్ను కడుగుతున్నాను, నువ్వు నన్ను కడుగు. నేను నిన్ను కడుగుతున్నాను కాబట్టి ప్రతిఫలంగా నన్ను కడుగు. అంటే నీ అనుగ్రహాన్ని పంపించి, నీ దయని పంపించి నా బుద్ధిలో ఉన్న దోషాలను కడుగు ఈశ్వర అని కొంతమంది శివభక్తులు ప్రార్థిస్తారు. మనం ఏ పని చేసినా, శివనామాలు చేసినా, విష్ణు సహస్రనామాలు చేసినా, ఏది చేసినా ప్రేమతో చెయ్యాలి, ఇష్టంతో చెయ్యాలి. ఏ పని చేసారే, మనం చేసేది చిన్న పనా పెద్ద పనా కాదు, ప్రేమతో చెయ్యాలి, హితవుగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. అరుణాచల మనసు స్మరించి వారిలో అహము నిర్మూలించు అరుణాచల. అంటే అరుణాచలేశ్వరుడు యొక్క ఆవిర్భావమే అహంభావన తొలగించడానికి వచ్చినటువంటి ఈశ్వరుడే. అహంభావన అంటే వ్యక్తి భావన, అంటే వ్యక్తి భావన అంటే మీకు అర్థం అవ్వడం. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, మీరు చాలా గొప్పవారు అంటారు అనుకోండి, మీకు సంతోషం వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా తిడతారనుకోండి, మీకు దుఃఖం వస్తుంది. మీకు అర్థం అవుతుంది. అలా ఎందుకు రావాలి మీకు? మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషం వస్తుంది, సన్మానాలు చేస్తే సంతోషం, అవమానాలు వస్తే దుఃఖం. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తాంటే సంతోషం వస్తుంది, విమర్శిస్తాంటే మీకు దుఃఖం. అలా ఎందుకు రావాలి? నేను పలానా వ్యక్తిని, చైతన్యానికి ఏం, చైతన్యానికి పుట్టుక లేదు. ఆ చైతన్యానికి పుట్టుక ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో తెలియదు. వాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క చైతన్యాన్నే, ఈశ్వరు యొక్క స్వరూపం అంతటా వ్యాపించింది కాబట్టి అంతటా వ్యాపించిన శక్తినే విష్ణువు అని పిలుస్తారు. విష్ణు అంటే అంతటా వ్యాపించిన వాడు. ఏది వ్యాపించింది? ఈశ్వరుని చైతన్యం అంతటా వ్యాపించింది కాబట్టి దానికి విష్ణువు అని. విష్ణు అంటే వ్యాపించిన వాడు. ఏది వ్యాపించింది? ఈశ్వరుని చైతన్యం అంతటా వ్యాపించింది. ఇప్పుడు ఈ బాగా అర్థం చేసుకోండి. మీరు కోటి జన్మలు ఎత్తినా మీకు దుఃఖం నశించి ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతే, ఒకవేళ మీకు 1,000 కోట్లు డబ్బు ఉన్న దుఃఖం నశించదు, మీకు 100 చిన్న కార్లు ఉన్న దుఃఖం నశించదు. ఎలాగంటే ఇప్పుడు మీకు ఒకసారి సంతోషం వస్తుంది, మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే సంతోషం వస్తుంది, దాన్ని విమర్శిస్తే దుఃఖం వస్తుంది. ఎంచేత మీరు ఆ చైతన్య భావన మీకు లేదు, వ్యక్తి భావన ఉంది. పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనేటువంటి వ్యక్తి భావన ఉంది. ఆ శరీరంతో తాదాత్యం, మీ మనస్సుతోడు తాదాత్యం, మీ బుద్ధితోడు తాదాత్యం. ఈ తాదాత్యం పొందటం వల్ల మీరు కాని దానితోడు తాదాత్యం, అసత్యంతో అనాత్మతోడు తాదాత్యం పొందటం వల్ల మీకు దుఃఖం వస్తుంది. అంచేత అసత్యముతోటి అనాత్మతోంచి విడిపోతే దుఃఖం నాశిస్తుంది. ఆ వ్యక్తి భావన, ఆ వ్యక్తిగతమైన భావన, అదే అహంకారం, అదే అహంభావన. మీరు బాగా అర్థం చేసుకోండి, అదే అహంభావన. మనం అందరం ఏం చేస్తామంటే, ఈశ్వర చింతన మనలో తక్కువ, మన మనస్సు గురించి మనం చింతించుకుంటూ ఉంటాం. మనం విషయ చింతన చేసేవాడికి అపవిత్రత పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. ఈశ్వరుని స్మరించేవాడికి వ్యక్తి భావన తగ్గిపోతుంది, వ్యష్టి భావన తగ్గిపోతుంది, వాడు పవిత్రుడు అవుతాడు, ఏకాగ్రత కలుగుతుంది, ఆ చైతన్యంలో ఐక్యం అవుతాడు, వాడు భక్తుడు. మనం 24 గంటల విషయాలను చింతిస్తూ ఉంటాం, విషయాలను పరమేశ్వరుని ధ్యానం చెయ్యం, సత్యాన్ని ధ్యానం చెయ్యం, చైతన్యాన్ని ధ్యానం చెయ్యం. ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, ఏ వస్తువుకైతే సావు లేదో, ఏ వస్తువు అయితే సావు పుట్టుకలతోటి ప్రకృతితోటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుందో దాన్ని ధ్యానం చెయ్యం. అసత్యాన్ని ధ్యానం చేస్తాం, లేకపోతే మన రూపాన్ని మనం ధ్యానం చేసుకుంటాం, లేకపోతే ఆత్మగాని విషయ చింతన చేస్తాం, విషయాన్ని ధ్యానం చేస్తాం. అంటే సత్యము కానిదాన్ని, ఆత్మ కానిదాన్ని, చైతన్యం కానిదాన్ని ధ్యానము చేసి ప్రకృతి వలలో పడి చావు పుట్టుకుని బయట నలిగిపోతున్నాం, దుఃఖములు పీడింపబడుతున్నాం. ఇది ఇక్కడ సత్యం. తర్వాత మీరందరూ మనం చేయవలసింది ఏంటంటే, ఏదో మన దేహాలు అనే ప్రారంధాన్ని బట్టి వచ్చినాం. ఆ దేహమే ప్రారంధం, మన అందరి దేహాలకు ఏదో ప్రారంధాన్ని బట్టి వచ్చాం. ఆ ప్రారంధాన్ని బట్టి ఈశ్వరుడు ఉన్నాడు కదా లోపల, వాడు పరిపాలన చేసేవాడు, వాడు పరిపాలన చేసే అంతర్యాన్ని వాడే పరిపాలన చేసేవాడే. ఆ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి వాడు జీవుని ఆడిస్తూ ఉంటాడు, పరిపాలన చేస్తూ ఉంటాడు. అంటే దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించి వాడు ఆడిస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంధం అనిపించింది మనోదేహం, దేహం ప్రారంధం అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రారంధం నేను అనిపిస్తున్నానని మనస్సు అనుకుంటూ ఉంటుంది, దేహమే ప్రారంధం అనిపిస్తూ ఉంటుంది, నేను అనిపిస్తున్నానని మనస్సు అనుకుంటుంది. మీ హృదయంలో ఉన్న చైతన్యానికి కనుక మీకు అర్థమైతే, ఆ చైతన్యం తాలూకు ఎరుక మీకు కలిగితే, ఎరుక కలిగితే ప్రారంధం కూడా మీకు లేదు. ప్రారంధం అసలు మీరు అనుభవించక్కర్. మీరు ఏదిగా ఉన్నారో దానికి ప్రారంధం లేదు, పుట్టిన వస్తువుకు ప్రారంధం ఉంటుంది కానీ పుట్టిన వస్తువుకు ప్రారంధం లేదు. మీకు ఆస్తులుంటే ఉండనివ్వండి, గౌరవాలు ఉంటే ఉండనివ్వండి, లేదా అంతస్తులుంటే ఉండనివ్వండి, ధనం ఉంటే ఉండనివ్వండి, చదువులు ఉంటే ఉండనివ్వండి, వాటితోటి తాదాత్యం, వాటితోటి ఏకం అవ్వద్దు, వాటితోటి తాదాత్యం అవ్వద్దు. ఎందుకంటే అవన్నీ స్వప్న సమానం, అసత్య విషయాలు అన్నీ కూడా ఉంటే ఉండని మిథ్య, ఇవన్నీ మిథ్య విషయాలు. అది నీవని తెలుసుకుంటే, ఏది నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అది నీ ఉదయంలో అంతర్యామగా ఉన్నవాడు నా పరమేశ్వరుడు, అది నీవని దానితో నీకు ఏకమైతే నువ్వు ఇప్పుడు దేహంతో, నీ మనస్సుతోటి, ఇంద్రియాలతోటి ఎలా ఏకంగా ఉన్నావో అలాగే నీవు అంతర్యామగా ఉన్న ఈశ్వరుడితోటి నువ్వు ఏకమై కనుక ఉంటే, ఏకమై కనుక ఉంటే నీ ప్రారంభం నిన్ను ముట్టుకోదు, నిన్ను ఏమంటావు. పురుషకారం కూడా అక్కర్లేదు, ప్రయత్నంతో ప్రారంధం అనుభవిస్తున్నాననుకున్నది మనస్సు, అంటే దేహంతో తాదాప్యం పొందేది. నేను ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలనుకునేది మనస్సు. నేను ప్రారంధం అనుభవిస్తున్నాననుకునేది మనస్సు. నేను ప్రయత్నం చేయి ఈశ్వరుడు, నేను ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలనుకునేది మనస్సే. అది మనస్సే, ఇది మనస్సే. కానీ మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు ఎరుక మీకు కలిగినప్పుడు పురుషకారంతో కానీ ప్రారంధంతో కానీ పని లేదు. ఆ ఎరుక మీకు కలిగినప్పుడు లోపల వస్తువు ఉంది, లోపల వస్తువు ఉంది. మీకు ప్రారంధం అనుకూలంగా లేదని ఇంటికాడ పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, ఊరికి అనుకోండి. బాహ్యంగా కూడా పరిస్థితులు మీకు అనుకూలంగా లేవనుకోండి, ఊరికి అనుకోండి. మీరు మీకు లోపల ఆ లోపలటువంటి సత్య పదార్థంతో ఏకమై ఉన్నారనుకోండి, ఏకమై ఉన్నారనుకోండి, మీ మీకు బయట మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దాని తాలూకు దుఃఖం మటుకు మీకు రాదు. ఏం చేసి దుఃఖం లేని వస్తువుతోటి మీరు ఏకమై ఉన్నారు కాబట్టి ఇది సత్యం. దుఃఖము లేని సత్పదార్థంతో మీరు ఏకమై ఉన్నారు కాబట్టి బయట పరిస్థితులు మీకు ప్రతికూలంగా అనుకూలంగా లేకపోయినా మీకు దుఃఖం రాదు. కానీ బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కొన్ని పొంగు కూడా రాదు. ఇటు చూడే చూడు, మీ ముఖం ఇటు చూడదు, అనుకూలం ఉన్నా చూడదు, ప్రతికూలంగా ప్రతికూలంగా ఉంటే దుఃఖం రాదు, కుంగిపోవటం ఉండదు, అనుకూలంగా ఉంటే పొంగిపోవటం ఉండదు. ఈ ద్వైతం ఏమి ఉండదు అక్కడ. నువ్వు ఏదిగా ఉన్నావు దాంతో ఏకమైనప్పుడు తత్వం నీకు, తత్వం అంటే అది నీవని నువ్వు సంగతి, నీలో ఉన్నటువంటి ఏవైతే ఏ వస్తువు అయితే అంతర్యామంగా ఉందో అది నీవని సంగతి నీకు తెలిసినప్పుడు దురదృష్టం కానీ అదృష్టం కానీ నేనేం అంటుకోదు. దురదృష్టం అంటదో అదృష్టం కూడా అంట. ఇప్పుడు ఈ అర్చన, శివుడికి అర్చన చేసిన, శివుణ్ణి స్మరించిన, శివుణ్ణి పూజించిన, చేతులతో పూజించిన, నోటితోటి స్మరించిన, మనసులో శివరూపాన్ని లింగరూపాన్ని ధ్యానం చేసిన అన్నిటికీ ప్రయోజనం ఒకటి, మనం పవిత్రులు అవటం కోసం. మనస్సు ఏదో పని చేయకుండా ఉండదు. మనం శివస్మరణ విడిచిపెట్టామనుకోండి విషయాన్ని స్మరిస్తూ ఉంటుంది, విషయాన్ని స్మరిస్తే అక్కడి నుంచి కోరికలు ప్రారంభం. అంటే మన మనస్సు విషయాలను స్మరిస్తుంటే మనస్సుకి విషయాల మీద ఆకర్షణ కలిగిస్తుంది, ఆకర్షణ కలిసి బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఏ కారణం మీద, ఏ కారణం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుందో దాన్ని కత్తిరించడమే సాధన యొక్క ప్రయోజనం. ప్రతి వాడిది లోపల చూసుకోవాలి. మన మనస్సు పలచబడితే మనకు ఆనందం దొరుకుతుంది. మన మనస్సును పలచబడేట్టు కూడా చేసుకోవడం మానేసి అందరూ ఆనందం కోసం బజార్లో పడి వెతికితే కోటి జన్మలు ఎత్తితే ఆనందం దొరకదు. మీ కోటి ఎకరాలు ఉన్నాం దొరకదు. ఏం చేసి దొరకదంటే అది బయట లేదు కాబట్టి. ఇప్పుడు మీకు అందరికీ నేను ఏదో సహాయం చేయడం గొప్ప కాదు. ఉదాహరణకు అనుకోండి, మీకు అందరికీ నేను ఏదో సహాయం చేస్తామంటే మాట వరుసకు అనుకోండి, అది గొప్ప కాదు. మీకు అందరికీ సహాయం చేయటం గొప్ప కాదు. మీరు నిజంగా బాగుపడాలని నేను కోరుకుంటాను లేదు, అది గొప్ప. మీకు నేను ఒక అత్తిపండు ఇవ్వడం గొప్ప ఏం కాదు, లేదా ఒక పైస మీ చేతిలో పెట్టడం గొప్ప ఏం కాదు. మీరు నిజంగా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను లేదు, అది చూస్తాడు పరమేశ్వరుడు, అంతర్యామగా ఉండేవాడు చూసేవాడు. అది మీకు పండు చేతిలో పెట్టాం, ఒక పైస చేతిలో పెట్టాం, ఒక ఆకు చేతిలో పెట్టాం, అది గొప్ప కాదు. మీరు నిజంగా బాగుపడాలని నేను అనుకుంటున్నాను లేదు, అనుకోవటం లేదు అనుకోండి, ఈ ప్రవచనాలు కూడా అనవసరం. నేనే కాదు ఇతరులైనా చెప్పటం అనవసరం. ఇంకేదంటే ఈశ్వరుడు లోపల సాక్షిగా ఉండి తలంపును చూస్తూ ఉంటాడు. మనకి నా మాటను చూడేవాడు ఏ తలంపుతోటి, ఏ ప్రేరణ వల్ల నేను ఈ మాట మాట్లాడుతున్నాను, ఏ ప్రేరణ వల్ల చేతితో ఈ పని చేస్తున్నాను, ఆ ప్రేరణ చూస్తాడు దాన్ని. అంటే ఈశ్వరుని మనం మోసం చేయలేము, ఈశ్వరుని మోసం చేయలేము. మాయ చేసే వాళ్ళని కూడా నేను మాయ చేయగలను, అందుకే కృష్ణుడికి మాయావి అని పేరు వచ్చింది. అసలు మీరు ఇతరులు బాగుపడాలని, ఇతరులకు ఏదో 10 రూపాయలు ఇవ్వటం, అదే 10 అరటిపళ్ళు ఇవ్వటం, 10 బత్తాకాయలు ఇవ్వటం, అది వాళ్ళు నిజంగా బాగుపడాలని మీరు కోరుకుంటున్నారు. అయినా కూడా పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళు ఇతరులకి ఇచ్చే శక్తి వాళ్ళకి రావాలని మీరు కోరుకుంటున్నారు, అది ఇక్కడ. మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మరి ఇతరులకు ఇచ్చే శక్తి, ఆ శక్తి ఆ ఎదిగి రావాలి, అని మీరు నిజంగా కోరుకుంటున్నారు. నిజంగా కోరిక అంటే మీకు ఆ కోరిక ఆ తలంపే కనుక మీకు నిజమైతే శివానుగ్రహానికి మీరు పాత్ర. అంచేది మనం ఆ శివుడి ధ్యానంలో శివుడిని స్మరించుకుంటూ ఈశ్వరుని ఆ ధ్యానంలో కనుకుంటే మనకి ఇది కావాలని అది కావాలని అడగక్కర్లేదు. ఇంకేది మనకు అంతర్యామగా ఉన్నాడు. మనకి ఏది అవసరం ఆయనకి తెలుసు. ఏది అవసరం ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు. ఈశ్వరుడు మన ఏం అడగవలసిన పని లేదు. ఆయన అంతర్యామగా ఉన్నాడు. అది మనకి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలో చూసుకుంటూ ఉంటాడు. ఆ యోగ్యత పట్టించి అర్హత పట్టించి మనల్ని అనుగ్రహించి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి తీసుకెళ్ళి అప్పుడు ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. వాడు ఈశ్వరుడు. అలా కరుణి లేనివాడు దయ లేనివాడు ఎంత చదువు అన్నవాడు ఆచార్యుడు అవ్వలేడు. దయ్యాన్ని ఎలా ఉంటాయి ఒక సబ్జెక్ట్ తెలిస్తే సరిపోదు. దయ్యం ఎలా ఉంటుందో కరుణ ఎలా ఉంటుందో తెలియని వాడు వాడు ఎంత పండితుడైనా వాడు ఆచార్యుడు మట్టుకు అవ్వలేడు. వాడు దయ్యాస్వరూపుడు కాకపోతే కరుణాస్వరూపుడు కాకపోతే మన భగవద్గీత ఏది చదువుతున్నాం ఎక్కడ మొదలు ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ ఏ మీటింగ్లో చదివాం ఎక్కడ చదివాం రాగద్వేష వియక్తిస్తూ వియుక్తైస్తూ విషయాన్ని ఇంద్రేశ్వరం ఆత్మవైశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి ఆత్మవైశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఈ రెండు రాగద్వేషాలు ఉన్నాయి. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం. ఇది మనం ఎంత ప్రయత్నం చేసినా మనం సాధన చేసినా ఈశ్వరుని దయలేకపోతే గురువు యొక్క కటాక్షం లేకపోతే రెండాట్లోంచి బయటకు రాలి. గౌతమ బుద్ధుడు అన్నాడు ప్రపంచంలో ఏ గ్రామం వెళ్ళి చూసినా ఏ పట్టణం వెళ్ళి చూసినా ఎవరింటికి వెళ్ళి చూసినా ఏముంది చూడటానికి రాగద్వేషాలు తప్పించాడు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే అక్కడ 10 పార్టీలు. ప్రపంచంలో ఎవరింటికి వెళ్ళి చూసినా ఏ ఊరు వెళ్ళి చూసినా ఏ దేశం వెళ్ళి చూసినా ఏముంది రాగద్వేషాలు తప్పించి లోకంలో ఏమీ లేదన్నాడు బుద్ధుడు. ఉంటే ఇష్టం లేకపోతే అయిష్టం, కానీ ఉదాసీనంగా ఉంటే శాంతంగా ఉంటే ఏకాగ్రత ఉంటే మనం పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసనలు రావు, అది గ్రహించలేకపోతుంది. ప్రతి విషయానికి ఏదో గొడవలు వెళ్ళి కలబడిపోవటం, మనకు అక్కర్లేని గొడవలు కూడా వెళ్ళి కలబడిపోవటం. అంటే కాలక్షేపం అనుకుంటున్నాం మనం. కాలక్షేపానికి వాళ్ళని ఉద్ధరించలేదు ఏమీ లేదు. కాలక్షేపానికి వెళ్ళి ప్రతి గొడవలు వెళ్ళి కలబడిపోవటం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదో వెళ్ళి అన్ని గొడవల్లోకి వెళ్ళిపోతాం. దానివల్ల ఒక ప్రమాదం వస్తుంది మనకు తెలియటం లేదు. ఉన్న వాసనలు అలాగా ఉంటున్నాయి, పూర్వజన్మ నుంచి తెచ్చుకునే వాసనలు అలా ఉంటున్నాయి. ఈ గొడవలు పెంచేసుకుంటే కొత్త వాసనలు వచ్చి కలుస్తున్నాయి. చెరువులో పాత నీరు ఎలాగో ఉండేది అందులోకి వచ్చి మళ్ళీ కొత్త నీరు కలుస్తుంది. ఇంక చెరువు ఎలా ఎండిపోతుంది? ఒక ఉదాసీనత లేదు, ఒక ఏకాగ్రత లేదు. ఆ విషయం మనం కలగ చేసుకుంటేనే, కలగ చేసుకోకుండా ఉంటేనే ఆ విషయం పరిష్కారం అయిపోదు. ఒక కొంతమంది కొన్ని విషయాల్లో కలగ చేసుకోకపోతేనే ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కలగ చేసుకుంటామని చెప్పి ఆ సమస్యను పెంచేస్తూ ఉంటారు. అయితే మనం పవిత్రత సంపాదించకుండా పవిత్ర ఈ రాగద్వేషాలు నశించం. అసలు మనకు రాగద్వేషాలు లేవనుకోండి, మాట వస్తుంది మనసుకి చాపర్యం ఉండదు. రమణ మహర్షి గారు ఒక అందమైన మాట చెప్పేవారు, మీ మనసును ఆగమంటే అది ఆగటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. మీ మనసును ఆగమంటున్నారు అది ఆగటం లేదు, నా మనసును కదలమంటున్నారు అది కదలటం లేదు. అంటే రాగద్వేషాలు లేనప్పుడు మీ మనస్సును బాహ్యముఖానికి వెళ్ళవలసిన పని లేదు. మీకు ఎక్కడన్నా ఇష్టం ఉన్నా మనసు బయటికి వెళ్ళిపోతుంది, అది ఇష్టం ఉన్నా మనసు బయటికి వెళ్ళిపోతుంది. ఆ రెండూ లేవనుకోండి, ఆ రెండు లేనప్పుడు నీకు మనసుకి చాపడడానికి కారణాలు. అంటే ఉంటారు మన వాళ్ళు, వారు చాలా సభ్యత ఉన్న మనిషి అండి, వారు చాలా సంస్కారం ఉన్న మనిషి, వీరు బాగా సంస్కృతి ఉన్న మనిషి అని మాటల సందర్భంలో బాగా చెప్తా ఉంటారు. అంటే వారు బాగా సభ్యత ఉన్న మనిషి అండి, వారు బాగా సంస్కారం ఉన్న మనిషి అని మాటల అంటే దాని అర్థం ఏంటంటే సభ్యత ఉన్న మనిషికి సంస్కారం ఉన్న మనిషికి హృదయం విశాలం అవుతుంది, ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి, అంటే వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి సభ్యత ఉన్న మనిషి. అంటే సభ్యత ఉన్న మనిషికి సంస్కారం ఉన్న మనిషికి హృదయం విశాలమవుతుంది, బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి, వాడు ఈశ్వరుని యొక్క కరుణకి పాత్రుడు అవుతాడు. ఈశ్వరుని దయకి పాత్రుడైన వాడు, ఈశ్వరుని యొక్క కరుణకి పాత్రుడైన వాడికి ఆ చేసే పని మీకు వేస్ట్ అవ్వదు, వృధా అవ్వదు. మీరు ఈ జన్మలో ఏదైనా చేస్తే, ఈశ్వర కటాక్షం కోసం ఏ పని చేస్తే రాబోయే జన్మలోనే మిమ్మల్ని కరుణిస్తాడు, ఏదో రూపంలో కరుణిస్తాడు. మీరు చేసింది ఊరికే పోదు. కృష్ణుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు మనకు భగవద్గీతలో, మంచి చేసిన వాడికి దుర్గతి లేదు, మంచి చేసిన వాడు తరించే తిరుగుతాడు, వాడికి దుర్గతి లేదు. అయితే ఎలా చేయమన్నాడంటే, ఆ మంచి ఎలా చేయమన్నాడంటే, చెయ్యి అన్నం తింటుంది, అన్నం చెయ్యి పెడుతుంది నోట్లో, నోట్లో అన్నం ఎవరు పెడతారు, మన చెయ్యే నోట్లో అన్నం పెడుతుంది. కానీ చెయ్యి నా నోటుకు ఉపకారం చేస్తుందని అనుకోదట, మీరు సమాజానికి ఉపయోగపడితే అలా ఉపయోగపడతారు. చెయ్యి నోట్లో అన్నం పెడుతుంది, చెయ్యే పెడుతుంది నోట్లో. ఈ నోటుకు నేను ఉపకారం చేసేస్తున్నాను, పొట్టకు ఉపకారం చేస్తున్నాను, అదేమనుకో ఇంకా అది కూడా, ఆ చెయ్యి కూడా శరీరంలో భాగమే. ఆ చెయ్యి నోట్లో పెట్టింది మరి బలంగా చేతికి వచ్చేస్తున్నది. అదే రమణ మహర్షి గారు చెప్పి, ఇతరులకు నువ్వు ఏదైనా చేస్తే అది తిరిగి నీకు వచ్చేస్తున్న సంగతి నీకు తెలియక నేను వాళ్ళని ఉద్ధరించాలనుకుంటున్నాను. చెయ్యి పెట్టిన అన్నం నోట్లో పెడితే అది జీర్ణం అయ్యాక మళ్ళీ ఆ బలం ఆ శక్తి చేతికే వచ్చేస్తున్నది. నువ్వు ఏదో చెయ్యి నేను ఏదో ఉద్ధరించాను అనుకోదు. అలా మీరు ఇతరులకు ఏదైనా చేయగలిగితే చేయండి, అప్పుడు మీకు గర్వం రాదు, అహంకారం రాదు, వ్యష్టిభావన పెరగదు, వ్యక్తి భావన పెరగదు, దేహభావన పెరగదు, శవబుద్ధి పెరగదు. మీరు చైతన్యులు లీనమవుతారు అలా పనిచేస్తూ. మనం అన్నిటికంటే సాధన విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసింది తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తిండి వల్ల మన శరీరమే కాదు మనస్సు కూడా తయారవుతాయి. తిండి వల్ల మన శరీరమే కాదు మనస్సు కూడా, మన శరీరం మనస్సు కూడా మనం తినే తిండిని బట్టి తయారవుతాను. అంటే తిండి విషయంలో బాగుంటే, తిండి విషయం జాగ్రత్తగా ఉంటే శారీరక ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుండి, శారీరక ఆరోగ్యం బాగుంటే వాడు ఈశ్వర సాక్షాత్కారం పొందడానికి వాడు తయారై ఉంటాడు. శివస్వరూపం ఎవరికి తెలుస్తుందో అయ్యానే, పార్వతికి శివుడు ఏమని చెప్పాడంటే, శివస్వరూపం ఎవరికి తెలుస్తుందో అయ్యా, మూడు గుణాలు, మూడు దశలు, మూడు అవస్థలు దాటిన వాడికి తెలుస్తుంది శివస్వరూపం అన్నాడు. మూడు గుణాలు దాటాలి, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, మూడు గుణాలు దాటాలి. ఈ మూడు గుణాలు దాటితేనే కానీ నీకు శివస్వరూపం అంటే ఏంటో, శివుడు అంటే చైతన్యం, శివుడు అంటే ఆత్మ. కళ్యాణకరుడు చైతన్యానికి మించిన కళ్యాణకరమైంది ఏమి లేదు. అదే సత్యం, అదే ఆనందం, అదే ఉండటం, అదే శాంతి, అదే శుభకరం, అదే మంగళకరం, అదే కళ్యాణకరం. మూడు గుణాలు దాటాలి. ఆ మూడు గుణాలు ఎక్కడున్నాయి? మన శరీరం లేవు, మన మనస్సులో ఉన్నాయి. మూడు గుణాలు దాటాలి, మూడు అవస్థలు దాటాలి. అవస్థలేంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మూడు అవస్థలు ఇవి. ఇవన్నీ జీవుడికి సంబంధించిన అవస్థలు. చైతన్యం మూడాటికి ఆధారంగా ఉంది, మూడాటికి ఆవల ఉంది. అయితే భగవంతుడు చెప్పిన మాటలు మనం మిస్ అయిపోతున్నాం. ఆ జ్ఞాన స్వరూపాన్ని, ఆ జ్ఞానపూరితమైనటువంటి వాక్యాలను వదిలేసుకుంటున్నాం. మన కాలం ఎలా పాడు చేసుకుంటున్నాం అంటే, జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుంటూ ఏడవటం, భవిష్యత్తులో లేనిపోయిన గొడవలను ఊహించుకోవటం, చేతిలో ఉన్న కాలాన్ని వదిలేసి పరమేశ్వరుని స్మరించడం మానేసి, జరిగే రాబోయే గొడవ రాబోయే విషయాలను ఏదో ఊహించుకోవడం, పిచ్చ ఆలోచనతో ఏదో ఊహించుకోవటం, అది అలా జరిగిపోతాం, ఇది ఇలా జరిగిపోతాం, ఏదో అనుకోవటం, లేకపోతే జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుని ఏడుస్తూ కూర్చోటం, మొత్తం మీద ఈ వర్తమాన కాలాన్ని వదిలేసి పరమేశ్వరుడికి దూరం అవుతున్నాం. ఇది మనం అందరం చేసే పొరపాటు. మీరు చేస్తున్నారు ఈ పొరపాటు, నేను కూడా చేస్తున్నాను. మన కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. పోయిన డబ్బు సంపాదించుకోగలం, కానీ పోయిన కాలాన్ని సంపాదించుకోగలం. ఇప్పుడు మీకు 60 సంవత్సరాల వయసు అనుకోండి, మళ్ళీ 10వ సంవత్సరం వయసు రమ్మంటే రాదు. మీకు 10 రూపాయలు పోతే మళ్ళీ కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ వయసు మటుకు రాదు. మూడు గుణాలు దాటాలి, మూడు అవస్థలు దాటాలి. ఇంకేం చెప్పాం? మూడు దశలు దాటాలి. ఈ వృద్ధాప్యం అనేది, ఈ యవ్వనం అనేది, లేకపోతే బాల్యం అనేది దేహానికి సంబంధించిన విషయాలు అవి. ముసలితనం అని, యవ్వనం అని, బాల్యం అని, ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు అవి. పుట్టినదానికి ముసలితనం, పుట్టినదానికి చావు, కానీ పుట్టుక లేని దానికి ముసలితనం ఏముంది, చావు ఏముంది, యవ్వనం ఏముంది, బాల్యం ఏముంది? మూడు దశలు కదా, మూడు శరీరాలు దాటాలి. ఈ శివుడు చెప్పాడు పార్వతి. మూడు గుణాలు చెప్పుకున్నాం, మూడు అవస్థలు చెప్పుకున్నాం, మూడు దశలు కదా, మూడు శరీరాలను దాటమన్నాడు. ఈ శరీరం ఒకటి దాటుతుంది, ఈ శరీరం శ్మశానంలోనే కాలిపోతుంది, ఈ శరీరాన్ని మనం దాటక్కర్లేదు. శ్మశానంలో శుభ్రం కాల్చి బూడి చేస్తారు, మనం చుట్టాలు అందరూ వస్తారు. ఇదే 10 రోజులు బూర్లు తిని తప్పుకుంటారు. ఈ శరీరం, ఈ శరీరాన్ని దాడితే మీరు, నేను పార్వతి చెప్తాడు శివుడు, ఆత్మస్వరూపం ఈ శరీరాన్ని దాడితే, ఈ శరీరాన్ని దాటిన శ్మశానంలో ఎలాగ కాల్ చేస్తారు? దీన్ని మొత్తం మనిషికి మూడు శరీరాలు ఉన్నాయి. ఈ త్రిపురాలని హత్య చేసేవాడే శివుడు. శివానుగ్రహం అన్నవాడు ఈ శివ ఒక్క బాణంతో ఈ మూడాటిని కొట్టేస్తాడు. శివానుగ్రహాన్ని ఎవడైతే పొందాడో వాడు ఒక్క బాణంతో మూడాటిని ఒకసారి కొట్టేస్తాడు. వాడు ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన సంస్కారాలు, మన కోరికలు, మన ఊహలు అన్నీ మనస్సులో ఉంటాయి, శరీరంలో ఉండవు, మనస్సులో ఉంటాయి. అది సూక్ష్మ శరీరం. అంటే అజ్ఞానం, ఈ దేహము నేననే తలంపును చూశారు, ఈ దేహము నేననే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు అజ్ఞానం. అది అవిద్య అంట. అజ్ఞానం అన్నా అవిద్య అన్న ఒకటే. అవిద్యము అజ్ఞానం కారణ శరీరం, అజ్ఞానం కారణ శరీరం. మనస్సు సూక్ష్మ శరీరం, శరీరం ఏమో స్థూల శరీరం. శివానుగ్రహం ఎవడైతే పొందాడో ఒక్క బాణంతో ఈ మూడాటిని పడగొట్టేస్తాడు. ఈ మూడు ఒక్క శరీరాన్ని కాదు, ఈ మూడు శరీరాలను పడగొట్టేస్తాడు. శివానుగ్రహం పొందినవాడు ఈ మూడు శరీరాలని పడగొట్టి వాడి స్వరూపాన్ని ఇస్తాడు. వాడే శివుడు. మూడు 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 శరీరాలు దాటిస్తాడు, మూడు గుణాలు దాటిస్తాడు, మూడు అవస్థలు దాటిస్తాడు. ఏది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, మనం నిద్ర చూస్తున్నాం, పగల చూస్తున్నాం, స్వప్నం చూస్తున్నాం, జాగ్రత్త అవస్థ చూస్తున్నాం. ఈ జాగ్రత్త అవస్థ వేరు, స్వప్నావస్థ వేరు, లేకపోతే నిద్రావస్థ వేరు, ఇవన్నీ జీవుడికి సంబంధించిన విషయాలు. అది దాడి చేయడం లేదు. ఒకటే చైతన్యం. ఈ మూడు అవస్థలకి ఆధారంగా ఉన్నది ఒక చైతన్యమే. ఇవన్నీ అవస్థలని జీవుడికే, చైతన్యానికి ఏమి లేదు. ఈ మూడు అవస్థల్ని, ఈ మూడు శరీరాలను దాటించి, మూడు అవస్థలను దాటించి, మూడు గుణాలను దాటించి వాడే ఈశ్వరుడు. వాడే మన వాడే పశుపతి. మనం అందరం పశువులు అన్నాడు. మనందరినీ ఏమన్నారంటే పశువులు అన్నారు. పశువులు అంటే మనం అన్నం తిన్నా మనం ఏం గడ్డి తింటాం లేదు, చిట్టు తింటాం లేదు, తవుడు తింటలేదు. అంటే దేహానికే పరిమితమైన వాళ్ళు. ఏదో ఒక దేహానికి, ఏదో ఒక శవానికి, ఒక పేరుకి. ఇప్పుడు దోణి ఎక్కడ కట్టేస్తారు? కట్రాడికి కట్టేస్తారు. దోణి పశువుని ఎక్కడ కట్టేస్తారు? ఒక కట్రాడికి కట్టేస్తారు. అలాగే మనం పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మను బట్టి, అది సత్కర్మ అవ్వచ్చు, దుష్కర్మ అవ్వచ్చు, ఆ కర్మను బట్టి ఈ శరీరానికి, ఈ మనస్సుని కట్టేసి ఉంచారు ఈ పశువును. అంచేత మన అందరినీ ఈ పశువుని పరిపాలించేవాడు ఒక పతి ఉన్నాడు, భర్త ఉన్నాడు, వాడే ఇస్తాడు, వాడే శివుడు. మనందరికీ యజమాని, మనందరికీ భర్త, మనందరికీ ప్రభువు, మనందరికీ రూలరు వాడి. ఈ పశువులందరినీ అంటే దేహదారులందరినీ, ఈ శవబుద్ధులందరినీ దేహంతో తాదాప్యం పొందేవాడు, అసత్యంతో తాదాప్యం పొందేవాడు, అనాత్మతో తాదాప్యం పొందేవాడు, చావు పుట్టుకలతో తాదాప్యం పొందేవాడు, శరీర అన్ని కలర్తో, రంగుతో, గుణాలతో తాదాప్యం పొందేవాడు. ప్రతివాడు పశువే. ఈ పశువులందరికీ ఒక భర్త ఉన్నాడు. భర్త అంటే యజమాని ఉన్నాడు, ఒక ప్రభువు ఉన్నాడు. వాడిని ఆశ్రయిస్తే, ఆ పశుపతిని ఆశ్రయిస్తే పశుపతి పశుబుద్ధిని పోగొడతాడు, వాడు ఈశ్వరుడు. పశుపతిని ఆశ్రయించకుండా మనకు పశుబుద్ధి నశించదు. దేహబుద్ధి ఉన్నవాడు ప్రతివాడు పశు. దోణి ఎక్కడ కట్టేస్తాం? కట్టు ఆ ఈశ్వర స్మరణ మీరు విడిచిపెట్టకండి. ఆ కర్మానుభవం ఎప్పుడు ఆ టైం చూసుకుంటూ ఉంటాడు. టైం చూసుకుని మీ కర్మానుభవం పూర్తయిన వెంటనే మిమ్మల్ని ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. కుచేలుడు కృష్ణుడి దగ్గర, కృష్ణుడు స్నేహితుడు, చిన్నప్పుడు కృష్ణుడు కుచేలుడు చదువుకున్నారు బాగా. చిన్నప్పుడు అది మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయిని. కృష్ణుడు వాళ్ళు చిన్నపిల్లలప్పుడు చదువుకున్నారు ఇక్కడ ఉజ్జయినిలో చదువుకున్నారు. మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయిని. అక్కడ మహాకాళేశ్వరుడు ఉన్నాడు, అది జ్యోతిర్లింగాల్లో ఒకటి మహాకాళేశ్వరుడు. అక్కడ చదువుకున్నాడు కృష్ణుడు. వీడు చిన్నప్పటి నుంచి వీడికి ఆ దేహ ప్రయోగాన్ని బట్టి చిన్నప్పటికి, చిన్నప్పటి నుంచి ఆర్థిక బాధ ఎక్కువ కుచేలుడికి. చిన్నప్పటి నుంచి ఆర్థిక బాధలు ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఆర్థిక బాధలు ఉంటాయి. పుట్టింటికాడ ఇబ్బంది పడతారు, అత్తరింటికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. పాత అంటే అదొక ప్రారంభం. కొంతమంది మంచి వాళ్ళ మధ్య నుంచి ఏడుస్తూ కూర్చుంటారు, అదో ప్రారంభం. కొంతమంది మంచి వాళ్ళ మధ్యలో ఉంటారు, అందరం ఇంట్లో వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, కానీ వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఇంత మంచి వాళ్ళు, ఇంత మంచి వాళ్ళ మధ్య ఉన్నారు, ఏడిపోయింది అంటే అదొక ప్రారంభం. నీ చుట్టూ ఉన్న మంచి వాళ్ళు ఏడుపు ఏంటంటే అది ఒక రకమైన ప్రారంభం. అది జన్మాంతరం ఆ ప్రారంభం ఇలా ఏడుపు తీసుకొస్తా ఉంటుంది. కారణం లేకపోయినా ఏదో కారణం ఉంటుంది మన అని సీన్ అని అనుకోండి, మనకు కనిపించకపోవచ్చు. ఆ ఏడుపుకి కారణం ఏదో ఉంటుంది, అది ఏడుపు రాదు, అది మన కళ్ళకు కనిపించవచ్చు, చెవులకి వినపడపోవచ్చు. శివుడు ఏమన్నాడంటే, పెద్ద పెద్ద విషయాలు తర్వాత ఆలోచిందాం, ఈ కళ్ళల్లో దోషం లేకుండా చూసుకోండి, చెవుల్లో దోషం లేకుండా చూసుకోండి. నేను మిమ్మల్ని చూస్తున్నా అనుకోండి, నా చూపు పవిత్రంగా ఉండాలి, చల్లగా ఉండాలి. అంటే నీటిని ఇప్పుడు అగ్నిని నీరు ఏ విధంగా అయితే ఆర్పేస్తుందో, నీకున్న దుఃఖాన్ని నా చూపు ఆర్పేయాలి. నేను మిమ్మల్ని చూస్తుంటే మీ మీద నాకు ప్రియం లేదనుకోండి, ప్రేమ లేదనుకోండి, అనురాగం లేదనుకోండి, ఇష్టం లేదనుకోండి, మీరు బాగుపడాలనే కాంక్ష లేదనుకోండి, అక్కడ మీ నా చూపులో మీ మమ్మల్ని చూసేటప్పుడు నా చూపులో చల్లదనం లేదనుకోండి, మీకు చల్లదనం కలగటాలేదనుకోండి, నా కళ్ళలో ఏదో దోషం ఉంది, ముందు అది పోగొట్టుకో బుద్ధబ్బాయి అన్నారు. కొంతమంది చూపులో కోపం కనిపిస్తూ ఉంటుంది, ద్వేషం కనిపిస్తూ ఉంటుంది. ఈ ద్వేషం ఒకటి పెట్టుబడి పెట్టాక అక్క చెల్లెళ్ళలో ద్వేషం వచ్చేస్తుంది, అన్నదమ్ముల్లో ద్వేషం వచ్చేస్తుంది. మీరు ఏదైనా ఒక విషయంలో మీరు బాగుపడుతున్నారనుకోండి, ద్వేషం మీ ఇంటికాడే ప్రారంభమవుతుంది. ముందు మీరు బాగుపడితే భీమవరం వాళ్ళకి ఎందుకు, భీమవరం కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి ప్రారంభమవుతుంది ముందు ద్వేషం. రోడ్డంతా ఇల్లు వాళ్ళకి మీ మీద ద్వేషం రాదు, మీ ఇంట్లో వాళ్ళకే ప్రారంభమవుతుంది. మీరు ఏదో ఏ రంగం అయినా సరే మీరు అభివృద్ధిలోకి వస్తుంటే ద్వేషం మీ ఇంటికాడి స్టార్ట్ అవుతుంది. శివుడు అన్నాడు, ఇతరులకు బోధించడం కాదురా అబ్బాయి, నువ్వు పెద్ద అబ్బాయి అయినా బుల్లబ్బాయి అయినా ఇతరులకు ద్వేషించడం, ఇతరులకు బోధించడం కాదు, ముందు నీ కళ్ళలో ఏమైనా దోషం ఉందేమో అది తీసేసుకుని అప్పుడు బోధించు అన్నాడు. చెవుల్లో దోషం అంటే గుళిగని కాదు, ఎందుకంటే గుళిగే మెరుగు. చెవుల్లో గుళిగు ఉంటే అది దోషం అని కాదు, అది కళ్ళల్లో క్యాట్రాక్ట్లు వస్తుంది, అది ఆపరేషన్ చేయించుకుంటే తీసేసుకుని, ఇది అలా కాదు. మళ్ళీ చెవుల్లో దోషం ఉండకూడదు అన్నాడు శివుడు, పార్వతికి చెప్పాడు. చెవుల్లో దోషం ఏంటంటే, కొంతమంది మంచి వినరు, ఎంతసేపు చెడ్డ ఎక్కడ విందా చెడ్డ కోసం కనిపెట్టుకుంటారు. ఇగో పాలకొల్లో కారు బయలుదేరింది, చించినాడు వస్తుంది, దారిలో కారు అంతా తిరగ ఓడిపోయింది, అందరూ చచ్చిపోయారంటాడు, వెంటనే సంతోషం వచ్చేస్తుంది. ఏమంటే ఎవడైనా బాగుపడ్డారని చెప్పడం కంటే వాళ్ళు పాడైపోయారంటే ముందుకి సంతోషం వచ్చేస్తుంది. మనస్సులో కూడా ఇతరులకు మంచి కోరరు. ఎంతసేపు చెడ్డ మాటలు, ఎంతసేపు చెడ్డ మాటలు ఎవడో చెప్తాడా? ఇంట్లో ఎవడైనా చెప్పండి చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు వెళ్ళి రోడ్డు మీద పడిపోతారు. అదొక దురద అబ్బాయి, నీ సాధన తర్వాత చెవిది కానీ చెవిలో గులుక్ కాదు, ఈ చెవిలో ఉన్న దురద తగ్గించుకోవాలి. ఈ మాటలు శివుడు పార్వతికి చెప్తారు. కొంతమందికి చెడ్డ వార్తలు ఎప్పుడు వాళ్ళకి చెడ్డ వార్తలు చెబితే ఏనుగు ఆడు ఆ పూట అన్నం కూడా మానేస్తారండి, అన్నం కూడా అక్కడ ఏనుగు వేయి కూర్చున్నట్టు ఉంటుంది. ఎవరికైనా కాలు ఇరిగిందంటే వాళ్ళు రైడ్ మంచి పడతారని, కాలు ఇరిగిందంటే వాళ్ళకి ఇంకా పాయసం నోట్లో పోసుకున్నట్టు ఉంటుంది. మామూలుగా పరమాణం నోట్లో పోసుకుంటే ఎలా వాళ్ళకి పలానా కాలు ఇరిగిందంటే బాగా ఇరిగింది అనుకుంటారు. అది కూడా ఒక వాసన, అది కూడా సంస్కారం. అయితే ముందు తర్వాత చెబుది కానీ, సాధన తర్వాత చెబుది కానీ, ఇతరులకు బోధిస్తే తర్వాత బోధింది కానీ, ముందు ఈ కళ్ళల్లో ఉన్న దోషం, చెవుల్లో ఉన్న దోషం తగ్గించుకోవాలి. చెవుల్లో దోషం అంటే గురుగు కాదు, కళ్ళల్లో దోషం అంటే క్యాట్రాటిక్, అది ఇక్కడ డాక్టర్లే సరిచేస్తారు. ఈ రెండు సరిచేసేవాడు కేవలం సత్పురుషులు సరిచేయాలి, గురువు సరిచేయాలి, ఈశ్వరుడు సరిచేయాలి. కళ్ళల్లో దోషం పనికి రాదు. కొంతమంది చూడండి రసరసరసరస వస్తుంది. ఆ చూపులోనే రసరసరసరమంటూ ఉంటారు. అది చూపులో దోషం, చెవిలో దోషం ఉంది. దోషాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇంచేదంటే ఆయన ఆ దోషాలను తొలగించుకోకపోతే కర్మచక్రంలో కర్మచక్రంలో దొర్లుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. ఒడ్డుకొచ్చే సమస్యలే కనుక నువ్వు. ఈ రాగద్వేషాలు నీ మనస్సులో ఉంటాయి, అదొక అలవాటు అంతే, అదొక అలవాటే అంతే. ఒకసారి మనం ఎవడైతే మనం ఎవరి పట్ల అయితే రాగం ఉందో, ఎవడైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు ఒకసారి మనకు అపకారం చేయొచ్చు. ఒకసారి మనం ఎవళ్ళైతే మనం ప్రేమిస్తున్నామో, ఎవరి పట్ల అయితే మనం రాగం ఉందో వాళ్ళే మనకు అపకారం చేయొచ్చు ఒకసారి. అంటే ఈ రాగద్వేషాలను మనకు వచ్చి కలిసి వచ్చేది లేదు. మనం ఉదాసీనంగా ఉంటాం నేర్చుకుంటే ముందు పవిత్రం అవుతాం. ఒకసారి మనం ఎవరిని చూసి అయితే ఇష్టపడుతున్నామో, ఎవరి క్షేమ అయితే కోరుతున్నామో, ఎవరి అభివృద్ధి అయితే కోరుతున్నామో వాళ్లే మనకు అపకారం చేయొచ్చు ఒకసారి. వాళ్లే మనకి గాయాలు, మన మనసుకి గాయాలు కలిగించవచ్చు. అంటే ఈ రాగాల అనవసరం, ద్వేషాల అనవసరం మనకు సంబంధించదు. అంటే నేను చెప్పింది సాధకులకు సంబంధించదు. ఒకసారి మనం ఎవరికైతే ఉపకారం చేసామో మళ్ళీ తిరిగి మనకు వాళ్ళు ఉపకారం చేయక్కర్లేదు, అపకారం చేస్తారు. ఎందుకు కానీ ఇక రాగం అంటున్నాడు. అంటే మీరు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే మీకు రాగం పోదు, అది లోపల మనస్సులో. విషయాలంటే ఒక అది అడవి ఫారెస్ట్ అది. అందులోంచి బయటకు వచ్చి అందులో గైడ్ ఈశ్వరుని యొక్క సహాయం లేకుండా అడవిలోంచి బయటకు రాలేం మనం. ఈ రాగద్వేషాలు ఉన్నాయి, అవి రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలు ఉన్నాయి వాటిని, ఈ రాగద్వేషాలు ఒకటి, ఇంద్రియాలు ఒకటి, నువ్వు జాగ్రత్తగా ఇక్కడ చెప్తున్నారు. రాగద్వేషాలని మ్యాక్సిమం నువ్వు సాధన చేసి తగ్గించుకో. నువ్వు తగ్గించుకోవనుకో, నీ మనసు బజార్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రకృతిని పోగు చేసుకో, అశాంతిని పోగు చేసుకొస్తుంది, ప్రకృతిని పోసే బంధాన్ని పోగు చేసుకొస్తుంది. నీ రాగద్వేషాలు నేను బంధిస్తున్నాయి. రాగద్వేషాల్లోంచి నీ విడివడితే నీ మనస్సే నీకు మోక్షానికి దారి చూపిస్తుంది, జ్ఞానానికి దారి చూపిస్తుంది. విష్ణు శివుణ్ణేమో జ్ఞానదాత అంటారు, విష్ణువుని మోక్షదాత అంటారు. మోక్షం అన్న జ్ఞానం అన్న ఒకటే. ఆత్మజ్ఞానాన్నే మోక్షం అంటారు, ఆత్మవిద్యనే మోక్షం అంటారు, ఆత్మసుఖాన్నే మోక్షం అంటారు. ఆత్మసుఖానికి మించిన మోక్షం అంటే ఏమి లేదు. హాయ్ అనే అది హాయ్ చేస్తుంది, జారిపోతే మళ్ళీ పడిపోదు కానీ, మళ్ళీ జారితే మళ్ళీ పడిపోదు కానీ. ఇప్పుడు ప్రయత్నం చేయి, జారతా అంటే మళ్ళీ పడవచ్చు, మా దగ్గర నడుస్తూ ఉండొచ్చు. ఆ మోక్షం అనే గమ్యాన్ని నువ్వు సాధనలో పడిపోతావు అనుకో, మళ్ళీ లభిస్తూ ఉంటుంది, మళ్ళీ పడిపోతావు ఉంటావు, లభిస్తావు అనుకో. ఆ శిఖరాన్ని మర్చిపోకు అంటాడు శివుడు పార్వతితోటి. పడిపోతే పడిపో. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ పడిపోయిన వాళ్ళు ఆక్షేపిస్తున్నారు, అసలు నడక చేత కాని వాళ్ళు, అసలు నడక ఒక అడుగు కూడా చేత కాని వాళ్ళు, అసలు నడక ఎలా ఉంటుందో చేత కాని. ఈ పోలియో వాళ్ళు, ఈ కుంటికాల వాళ్ళు అందరూ నడిచి పడిపోయే వాళ్ళని ఆక్షేపిస్తున్నారు. అంటే అసలు సాధన ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు సాధన చేసి పడిపోయిన వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. వాడు సాధన చేసి పడిపోయాడు, అసలు సాధన చేస్తే కదా వీడు పడిపోవటానికి. కుంచాడు ఏం పడిపో, అసలు నడకే చేత కానివాడు ఏం పడిపోతాడు ఇంక అసలు. ఏం హాయ్, నువ్వు పడిపోతే పడిపో, మళ్ళీ నిలబడి నడు. ఇప్పుడు చంటి పిల్లలు చూడండి, పడిపోతూ ఉంటారు, మళ్ళీ నిలబడతారు, నడుస్తూ ఉంటారు. అలాగే మన సాధనలో ఒకసారి పడిపోతూ ఉండొచ్చు, పడిపోతామని అక్కడ అలా పేడ కడిగింది, అలా మళ్ళీ డగిస్తాం, అలా మళ్ళీ పడిపోతాం, అలా నడకొచ్చే వరకు అలా పడిపోతాం. అలా ఉన్నత శిఖరాల మటుకి ఆ శిఖరం మోక్షం, అది శిఖరం. అది ధర్మ అర్థ కామ మోక్షంలో చివర పురుషార్థం, ప్రధాన పురుషార్థం, ప్రథమ పురుషార్థం అది. ప్రథమ మోక్షమే ఆ శిఖరాన్ని దృష్టి పెట్టుకో, ఆ శిఖరాన్ని నువ్వు ఆదర్శంగా పెట్టుకో, ఆ శిఖరాన్ని ఆశయంగా పెట్టుకో. ఈ మధ్య నువ్వు సాధన చేసినప్పుడు పడిపోతే పడిపోతావు, పడిపోయేవని పేడకడ్లాగా అలా ఉండకు, మళ్ళీ లేచి నడుస్తూ ఉండు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు ఏది సాధించలేము, మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఏది సాధించలేము. చేస్తూ నీ నువ్వు సాధన చేసుకుంటూ నీ పని అయితే నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ ఇతరుల మీద ఆధారపడకుండా అది యుక్తంగా ఉండి అతి పనికిరాదు. ఏ వ్యవహారంలో కూడా నువ్వు అతిగా ఉండొద్దు. ఏ వ్యవహారంలోనైనా అతిగా ఉంటే కొత్త వాసనలు వచ్చి చుట్టుకుంటాయి. నేను నీ దేహయాత్రకు సరిపడి నీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకు. నీ దేహయాత్రకు సంబంధించిన పని చేసుకో. నీ దేహం యొక్క ఆరోగ్యం కాపాడుకో, మనసు యొక్క ఆరోగ్యం కాపాడుకుంటూ నీ దేహయాత్ర. నీకు పొట్టడం ఉంది కదా, పొట్టడం ఉంది కాబట్టి ఏదో భోజనం చెయ్యాలి కదా, అంటే దానికి సంబంధించిన పని ఏదో చేసుకుంటూ, అంటే నీకు ఎంతవరకు నీ అవసరాలకు తగిన పని ఏదో చేసుకుంటూ నువ్వు సాధన చెయ్యి, భక్తిగా ఉండు, జ్ఞానంగా ఉండు, సత్కర్మ చెయ్యి. ఏది చెయ్యి ఏది చెయ్యి ఏది చేసినా అజ్ఞానం నుంచి విడుదల పొందటానికి నువ్వు సాధన నీ పని అయితే నువ్వు చేసుకుంటూ నీ దేహయాత్రకి ఇతరుల మీద ఆధారపడకుండా నీ పని అయితే నువ్వు చేసుకుంటూ సాధన చేసుకుని ఆ దేహాభిమానుల నుంచి విడుదల అందటానికి విడుదల అవటానికి ప్రయత్నం చెయ్యి. లేని గొడవలు నెత్తి మీద పెట్టుకుని నువ్వు బంధాలను చుట్టుకుని నువ్వు నువ్వు జన్మ మరణ చక్రంలో కొట్టుకుపోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవటం కోసం. నాకు ఆస్తి లేకపోయినా, పైసలు లేకపోయినా, అధికారం లేకపోయినా, బంధువులండ స్నేహితులండ ఏది లేకపోయినా, ఆ రోడ్డు మీద ఉన్న గడ్డి పరక నాది నాది అనుకుంటే వాడికి పునర్జన్మ వచ్చి చేరు. మళ్ళీ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఆ రోడ్డు మీద నా గడ్డి పరక ఇది నాది, అదే గడ్డి పరక, అది అదే రూపాయి కాదు, కోటి రూపాయలు మేడా కాదు, అది మేడా కాదు బంగపు మేడా బంగారం నాదనుకుంటే పునర్జన్మ వస్తుంది దారి. ఈ మేడ నాది, ఈ బంగారం నాది, ఈ అధికారం నాది అలా అనుకుంటే పునర్జన్మ వస్తుంది దారి. అంత దూరం వెళ్ళదు, గడ్డి పరక, ఈ గడ్డి పరక నాది, ఈ గడ్డి పరక నాది అనుకునే తలంపు కూడా నీకు పునర్జన్మ తీసుకొచ్చి అది కర్మ సిద్ధాంతం. దీన్ని అక్కడికి రాజీ పట్టడానికి అవకాశం. గడ్డి పరక నాదనుకున్నంత కాలం పెద్ద పెద్ద విషయాలు వదిలేయండి, పెద్ద పెద్ద వస్తువులు వదిలేయండి. ఒక గడ్డి పరక, ఈ గడ్డి పరక నాదనే తలంపు ఉన్నప్పుడు నాకు పునర్జన్మ రాకుండా మీరు ఆపు చేయలేదు. నేను అనే తలంపు లేకుండా నాది అనే తలంపు రాదు. మీకు ఉంటే ఐశ్వర్యం ఉండొచ్చు, అస్మానం నాది 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 అనుకోకండి. అది ఈశ్వరుడిదే, ఈశ్వరుడు మీ ప్రారంభాన్ని బట్టి మీకు కేటాయించాడు అంతది. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడే. అది మీ ప్రారంభ మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు కొంత కేటాయించాడు కోట. ఇప్పుడు పందార కోట బియ్యం కోట ఇచ్చినట్టు మీ దేహానికి ఐశ్వర్యాన్ని కేటాయించాడు. అది మీరు అనుభవించేటప్పుడు కూడా ఈశ్వరుడిదే, సొత్తు ఆయుడిదే, సొత్తు ఆయనదే. మీ ప్రారంభాన్ని మీకు కేటాయించాడు, మీరు అనుభవించినప్పుడు కూడా ఆయనదే. ఆయనదని మనకు తెలియకుండా నాది నాది డబ్బే కాదు, గడ్డి పరకు కూడా నాది నాది నాది, నేను నాది నేను నాది అనుకున్నంత కాలం బంగారం కాదు, ఐశ్వర్యాలు కాదు, అధికారాలు కాదు, లేకపోతే మరొకటి కాదు, మరో అంతస్తులు కాదు, మరొకటి కాదు, మరో ఏదైనా సరే చివరికి గడ్డి పరక, రోడ్డు మీద ఉన్న గడ్డి పరకు ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటాడు. పునర్జన్మ రాకుండా ఎవడు ఆపు చేయలేదు. గడ్డి పరక చాలు నిన్ను బంధించడానికి, మళ్ళీ తిరిగి ఈ శవం ఏదో ఒక శరీరంలో నిన్ను బంధించడానికి, ఏదో ఒక జీవుణ్ణి మళ్ళీ ఆ శరీరంలో తీసుకురావడానికి నాది అనే చిన్న తలంపు సరిపో. అది ఉపనిషత్తులు చెప్తాడు, నువ్వు అన్నం తిను అన్నం తిను, అన్నమా అన్నానికి నమస్కారం పెట్టుకు తిను, అయితే నువ్వు నువ్వు తినే అన్నం వల్ల నీ ప్రాణం నిలబడుతుంది. అన్నం తిందని వాడికి ప్రాణం ఏంటే, అన్నం తింటే మానేస్తే 30 రోజుల్లో 40 రోజుల్లో దేహం చనిపోతుంది. మనకి ప్రాణశక్తిని ఇచ్చేది అన్నం, మన దేహాన్ని పోషించేది అన్నం. అన్నానికి నమస్కారం పెట్టుకు తిను, అన్నాన్ని ప్రేమగా అయిష్టంగా తినకు, అయిష్టంగా తినకు, కొద్ది చిందరవందరగా అటు ఇటు ఇసిరేయకు. అన్నం కూడా దేవుడితో సమానం, అన్నం కూడా ప్రసాదంతో సమానం. అది అన్నం తిను, తినొద్దంటం లేదు. నువ్వు నమస్కారం పెట్టుకుని అన్నం నాది ఇస్తాడు దానికి భావన చేసి తిను, అది అప్పుడు ప్రసాదం అవుతుంది. అన్నం నాదనుకున్నప్పుడు కూడా ఇస్తాడుదే, ఈస్తాడుది అనుకున్నప్పుడు కూడా ఇస్తాడుదే. అది నువ్వు అన్నం తినేటప్పుడు కూడా నీదని తినకు, అది ఈస్తాడుదనే తిను. నిజంగా కూడా ఈస్తాడుది, అది నీకు కేటాయించాడు. అది మనదంటూ మనం ఉంటే కదా మనదంటూ ఏదైనా ఉంటాను కదా. ఇందాక కుచేలుడి గురించి చెప్తే మర్చిపోయాను, ఏదో చెప్తేదో. ఆ కర్మానుభవం కుచేలుడు చిన్నప్పటి నుంచి దారిద్ర్యమాడు. కుచేలుడి గారు గొప్పతనం ఎక్కడుందంటే, కొంతమంది ఇంటికాడ దరిద్రం బాడతానంటే కనిపించిన వాళ్ళని పట్టుకు తిడతా ఉంటారు. కనిపించిన వాళ్ళ పట్టి ఆకలి బాధ పాపటువంటిది, పైసలు వచ్చి వాళ్ళు పెట్టకూడదు, ఏది పెట్టకూడదు, ఆ చుట్టాలు ఎవడ పెట్టాలి, ఇది పెట్టాలి. కొంతమంది అంటే ఉంటారు, ఎవడు 4 రూపాయలు పెట్టుకోలేరని తినిపోతున్నారని. ఇది అంటే ఉంటారు, పాపం వాళ్ళ బాధ లేదు, వాళ్ళకు ఉంటాయండి. ఎవరో చుట్టాలు ఎవరో 4 రూపాయలు చేతిలో పెట్టుకోలేరండి, ఎవరు లేరు. అంటే కుచేలుడికి అంత గొప్పతనం వచ్చిందంటే, దారిద్ర్యంతో బాధపడుతూ ఎప్పుడు ఎవరిని తిట్టలేదు వాడు కుచేలుడు. దరిద్రం కూడా భరించడం సామాన్యం కాదు, చాలా కష్టం. మాటలు చెప్పుకోవడం తేలిక, అనుభవించడం కష్టం. కుచేలుడు అంత దరిద్రం అనిపిస్తూ ఎప్పుడు ఎవరిని తిట్టలేదు. నాకు ఎందుకు ఇంత దరిద్రంలో, ఇటువంటి దరిద్రంలో నన్ను ఎందుకు పడేశాను? ఈశ్వరుని తిట్టలేదు, స్నేహితులను తిట్టలేదు, బంధువుని తిట్టలేదు, ఎవరిని విమర్శించలేదు. అలా కామ్గా క్వైట్గా కూలిగా అనిపించాడు, చల్లగా అనిపించాడు. ఆ దారిద్ర్యాన్ని శాంతిగా అనిపించాడు, ఉద్రేకపడలేదు, అశాంతిగా అనిపించాడు. దారిద్ర్యంలో ఉన్నప్పటికీ మనసుకి ప్రకోపం లేకుండా, ఉద్రేకం లేకుండా చూసుకున్నాడు వాడు కుచేలుడు. ఎలాగో ఇంత కోపం అనిపించిన తర్వాత కృష్ణుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, జగత్తుకి ప్రభు, జ్ఞానదాత, ఐశ్వర్యదాత, కాంతిదాత. వాడి దగ్గరికి వెళ్ళి అడగాలని కూడా ఆయనకి ఎప్పుడు తెలియలేదు. ఏదో సహాయ సహకారాలు అడుగుదామని కూడా ఎప్పుడు తెలియదు. అంటే ఆ భగవంతుడి ప్రణాళిక ఎలా ఉంటుందంటే, భగవంతుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, వీడు అనుభవించే ఆ దారిద్ర్యం అనుభవించే టైం ముగిసిపోయింది. సరే ముగిసిపోయింది, అప్పుడు కుచేలుడు భార్య అంటా ఈ కుచేలుడు నోటంట ఈ కుచేలుడు భార్య నోటంట ఈ మాట వచ్చింది. ఇంతకాలం నుంచి దరిద్రం అనుభవిస్తున్నావు, నీ చిన్ననాటి వాడు స్నేహితుడు ఉన్నాడు, వాడు ఐశ్వర్యవంతుడు, ద్వారకను పరిపాలిస్తున్నాడు, వాడు ఐశ్వర్యవంతుడు. వాడిని ఏదైనా అడిగి ఇంత దారిద్ర్యం అనుభవించాలి. చాలా కాలం దారిద్ర్యం అనుభవించిన భార్య భర్తను ఏమనలేదు. దారిద్ర్యం అనుభవించాక ఆడి కర్మానుభవం పూర్తి అయిపోయింది. ఆ దారిద్ర్యం అనుభవించవలసినటువంటి టైం పూర్తి అయిపోయింది ఆవిడకి, కుచేలుడికి. అప్పుడు భార్య చేత భర్తకి ఈ మాట అనిపించాడు, అది ఈశ్వరుని యొక్క చేష్ట, ఇది ఈశ్వరుని యొక్క మాయ. అంటే కర్మానుభవం పూర్తి అయ్యాక కానీ భార్య నోటంతో మా మాట రాలేదు. చిన్న కృష్ణుడు కుచేలుడు, తన భర్త కుచేలుడు, కృష్ణుడు స్నేహితుడు అంతకుముందు తెలుసు. కానీ అంతకుముందు నుంచి వెళ్ళి కృష్ణుని అర్థించిన మాట రాలేదు. వీడి కర్మానుభవం పూర్తి అయిపోయింది. వీడి కర్మానుభవం పూర్తయిన వెంటనే ఆ మాట కృష్ణుడు కుచేలుడి భార్య చేత కుచేలుడి చేత చెప్పించాడు. అది చెప్పించిన వాడు ఈశ్వరుడు, వాడే నారాయణుడు, వాడే కృష్ణుడు. నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, ఇంత దారిద్ర్య బాధను అనుభవించక్కర్లేదు. అప్పుడు కూడా ఆయనకి కృష్ణుని ఏం అడిగాలనిపించలేదు. అప్పుడు వీడనుకుంటాడట, కుచేలుడు అనుకుంటాడట, కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఆర్థిక సహకారం చేయాలని అడుగుదాం అనుకోలేదట. ఇవి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమంటుంది. కృష్ణుడి దర్శనం ఈ హోమ్ పెట్టుకుని కృష్ణుడి దర్శనానికి వెళదాం అనుకున్నాడు, కానీ డబ్బులు కాల్సిన వెళ్ళలేదు వాడు. మీరు కుచేలుడి గొప్పతనం చూడండి, భార్య ఎలా చెప్పినా ఈ రకంగా పరమాత్మ దర్శనానికి వెళ్ళొచ్చు, ఇంట్లో ఈ పోరు తగ్గిపోతుంది ఇంట్లోని, పరమాత్మ దర్శనాన్ని డబ్బులు మాట వెళ్ళాలి పరమాత్మను దర్శనం చేసుకోవచ్చు అని, ఇది ఒక అవకాశంగా పరమాత్మను దర్శనం చేయడం ఇది ఒక అవకాశం అనుకున్నాడు, కానీ డబ్బులు కాసం వెళ్ళాలి అప్పుడు కూడా తలంపు రాలేదు వాడు కూర్చోరు. దారిద్ర్య బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. అంటే రమణ మహర్షి గారు చాలా కాలం భిక్ష చేసుకున్నారు, గౌతమ బుద్ధుడు భిక్ష చేసుకున్నాడు, యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు. ఏం చేయండి, భిక్షకు వెళ్ళినప్పుడు అందరూ నానా రకాల మాటలు అంటారు, ఆ మాటలు పడ్డప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందో చూసుకుంటారు. అయితే ప్రతివాడు మహాత్ములు చాలామంది భిక్ష చేసుకున్నారు. ఆ భిక్ష ఎందుకంటే భిక్ష చేసుకున్నప్పుడు అది ఒక రకమైన ట్రైనింగ్ మైండ్కి. అది యేసుక్రీస్తు కూడా 40 రోజులు భిక్ష చేసుకున్నాడు. ఇప్పుడు మనం భిక్ష చేసుకున్నప్పుడు ఒకరి ఇంటికి వెళ్తాం, ఒకరు పెడతారు ఒకరు తిడతారు, ఒకరు పెడతారు ఒకరు తిడతారు, దొనపు మనం అంటాం దొనపోతులా ఉన్నావు నీకేంటి భిక్ష అంటే రకరకాల మాటలు అంటారు. ఆ మాటలు అన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుందో చూసుకోవడానికి భిక్ష చేసుకున్నారు చాలా మంది. అది ట్రైనింగ్ గ్రౌండ్. అదేంటది ట్రైనింగ్ గ్రౌండ్? బుద్ధుడి దగ్గర గొప్పతనం ఎక్కడ ఉందంటే అది గొప్పతనం. వాళ్ళ ఇంటికి అది భిక్షకు వెళ్ళారు. అది ఎంత చాలా కష్టం, వాళ్ళ ఇంటికి వాళ్ళు భిక్షకు వెళ్ళటం చాలా కష్టం. అది పైగా ఇప్పుడు అహంకారం పీడించేస్తుంది మనిషిని. అప్పుడు శుద్ధదేనడు అంటాడు, నువ్వు మహారాజు ఇలా భిక్షుకుడయ్యావు అని. అంటే అప్పుడు నేను భిక్షుకుడయ్యాన్ని మీరు బాధపడుతున్నారు, మీ అజ్ఞానం పోలేదని నేను బాధపడుతున్నా, బాధ ఇద్దరికి సమానంగానే ఉంటుంది. ఈ భిక్ష చేసుకోవటం అనేది సన్యాస ధర్మం. అది ఇది ముగించేద్దాం, తొందరగా ముగించేద్దాం. సరే కుచేలుడి వెళతాడు, ఆడి బట్టల్లో దారిద్ర్యం కనిపిస్తుంది, పొట్ట అంటికిపోయింది, బట్టలంతా దుమ్ము. ఆ గేటు దగ్గర నుంచేమో నౌకర్లు ఏమో లోపలికి వెళ్ళిన ఎవరైనా, ఈడేంటి మామూలుగా ఈడు రాజుగారి దగ్గరికి వెళ్తానంటాడేంటి, బట్టంతా దుమ్ము, పొట్ట ఏమో అంటిపోయింది, బట్టలని దుమ్ము, ఈడు రాజుగారు ఏంటంటే నా ఫ్రెండ్ అంటాడు, నేను చదువుకున్నాను ఆడుతూడు అంటాడు, ఇదేంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన ఎవరు ఎవరున్నా, ఈయన ఎవరు వెళ్ళినేస్తారని లోపలికి ఇంటర్వ్యూ లేదు, లోపలికి జవాన్లు వెళ్ళినట్టాడు. ఇప్పుడు చెప్తాడు ఇతను, ఇలా కుచేలుడు అని చెప్పండి, ఉజ్జయిని చదువుకున్నామని చెప్పండి, అంటే గేటు వాళ్ళు గేటు దగ్గర వాళ్ళు లోపలికి వెళ్ళిన ఉంటారు కదా వాళ్ళు. ఇలా కూర్చోలేనా అని చెప్పండి, జ్ఞానాన్ని భరించగలం కానీ భక్తిని భరించలేం. జ్ఞానం గురించి మాట్లాడగలం కానీ భక్తి గురించి మాట్లాడలేం. మాట పెగలదు, ఆలోచన తట్టదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల ఇంటికి చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పెద్దలు ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఒక సాంప్రదాయం మన హిందూ మతంలో. మరి పరమాత్మ దగ్గరికి వెళుతున్నాను కదా, ఏముందంటే అప్పుడు అటుకులు ఇస్తారు, మాసి బాగా పులిసిపోయిన అటుకులు ఏముంటే కొంచెం అటుకులు ఇస్తారు, అటుకులు మూట కట్టుకెళ్తాడు. సరే లోపల పుచ్చేలాగా ఎవరు అవుతాడు, పుచ్చేలాగా ఈ కథ వదిలేద్దాం, నాకు చెప్పలేకపోతున్నాను. మరి లోపల కింద కొన్ని ఘట్టాలు ఉంటాయి, చెప్పలేను ఇంకా వదిలేయటం మంచిది. అంతఃపురంలో కింద కుచ్చేలను ఎలా చేసుకుంటాడు కృష్ణుడు, అది నేను చెప్పలేకపోతున్నాను, చెప్పలేనప్పుడు వదిలేయటం మంచిది. అంతఃపురంలో ఉన్న సీన్లు అసలు చెప్పలేను, గేట్ దగ్గర ఆఫ్ చేసేద్దాం కుచ్చేలని. అంచేతి నీవు రాగద్వేషాలను సగ్గించుకో, తిండి కాడ జాగ్రత్తగా ఉండు, మాటల కాడ జాగ్రత్తగా ఉండు, కళ్ళల్లో ఉన్న దోషాన్ని పోగొట్టుకో, చెవుల్లో ఉన్న దోషాన్ని పోగొట్టుకో. ఈ మాటలు చెప్పచ్చు, భక్తిని చెప్పలేము. దోషాలు నువ్వు పోగొట్టుకో, నీ పని మటుకి నువ్వు సోమరతనంగా ఉండకు, నీ దేహ పోషణకి ఇతరుల మీద ఆధారపడకు. నీ దేహం మన దేహ పోషణకి ఇతరుల మీద ఆధారపడతాం అనుకో, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళ మనం వెళ్ళమంటారు. ఆవుకి మూడే కాళ్ళు అంటే మనం మూడే కాళ్ళు అలా, సూర్యుడు తూర్పును ఉదయించడం పడమంటు ఉదయిస్తా అంటే మీరు చెప్పింది రైట్ అనాలి. ఇటువంటి బానిసత్వం వద్దు. నీ పొట్టకు నువ్వు ఇతరుల మీద ఆధారపడకు, నీ బతుకు నీ పని ఏదో నువ్వు చేసుకుని, నీ సాపాటు ఏదో నువ్వు సంపాదించుకుని తిను. ఇతరుల మీద ఆధారపడదు, ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది, అంటే మన మనసుకున్న స్వతంత్రం పోతుంది. అదే భగవంతుడు చెప్తున్నాడు, ఎంత ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో చూడండి. భౌతిక విషయం కూడా ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. మీరు మీ పొట్ట కోసం, మీ దేహ యాత్ర కోసం ఇతరుల మీద ఆధారపడవద్దు, మీ సేవ మీ దేహ సంరక్షణకి ఇతరుల మీద ఆధారపడవద్దు. మీరు చేసుకునే ప్రయత్నం, మీరు మీకు దేహ యాత్రకు సరిపడేనా ప్రయత్నం చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. నిలబడితే మీరు శాంతిని పొందుతారు. మీకు ఇక్కడే శాంతి కల్పించండి, అక్కర్లేదు. మరణానంతరం ఏ సుఖం అయితే, వైకుంఠంలో ఏ సుఖం అయితే ఉందామనుకుంటున్నాము, కైలాసంలో ఏదైతే మనం ఆనందం మరణానంతరం ఉందనుకుంటున్నాము, ఇది శివానుగ్రహాన్ని పొందితే ఇప్పుడే ఇక్కడే మన శరీరం శవం అవ్వకముందే ఇక్కడ ఆ శాంతిని పొందవచ్చు, శాశ్వతమైన శాంతి, భౌతిక స్పర్శ లేని శాంతి, స్వతంత్రమైన శాంతి. అది ఇప్పుడే ఇక్కడే పరిస్థితులతో సంబంధం లేకుండా, అదృష్టం దురదృష్టాలతో సంబంధం లేకుండా, దేహం యొక్క ప్రారంభంతో సంబంధం లేకుండా, పురుషకారంతో సంబంధం లేకుండా, స్వతంత్రంగా ఆ శాంతి నువ్వు ఇక్కడ అనుభవించవచ్చు, ఆ సుఖాన్ని అనుభవించవచ్చు. మీకు ఎన్నున్నా అర్జున, భౌతికమైన సంపదలు ఐక్యమైన సంపదలు నీకు ఎన్నో ఉన్నాయనుకో, శాంతి లేకుండా సుఖాన్ని ఎలా పొందుతావు అర్జున? నీకు భౌతికమైన సంపదలు ఎన్నో ఉన్నాయనుకో, ఒక 1000 ఎకరం ఉందనుకో, 1000 ఆవులు ఉన్నాయనుకో, 1000 గేదెలు ఉన్నాయనుకో, నీకు డబ్బు 1000 బ్యాంకుల్లో ఉన్నాయనుకో, ఎడు చూసినా డబ్బే అనుకో మాట వరుసకి, నీకు ఎన్నున్నా బాహ్యంగా ఎన్నున్నా, నీ మనస్సులో శాంతి లేనప్పుడు నువ్వు సుఖాన్ని ఎలా పొందుతావు అర్జున? శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నేను ఎవడన్నా ప్రశ్న ఎందుకు, ఎందుకంటే ఏ దేహమైతే నేను అనుకుంటున్నాను, ఏ మనస్సు అయితే నేను అనుకుంటున్నాను, ఏ ఇంద్రియాలు అయితే నేను అనుకుంటున్నాను, ఏ రాగద్వేషాలు అయితే నేను అనుకుంటున్నాను, అది నేను కాదని తెలుసుకోవటమే నేను ఉన్న ప్రశ్నకి సమాధానం. దానికి త్యాగరాజు ఏమని చెప్పాడంటే, ఓ రామా, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ, ఓ కౌశల్య రామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి తనువు తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ ఓ శ్రీరామ జపం ఎలా ధ్యానం ఎలా విచారణ ఎలా, రోగం లేని వాడికి మందుతోటి పనే ఉంది, దేహభావన దేహబుద్ధి లేని వాడికి తనువు తాను కాదని తెలిసిన వాడికి ఈ జపమేలా ఈ ధ్యానమేలా ఈ విచారణ ఎలా ఎలా రామ ఎట్లతోటి పనే ముందు ఓ రామ దశరథ రామ ఓ కౌశల్య రామ. తనువు తాను కాదని తెలిసిన వాడికి తనువు తాను కాదని తెలిసిన వాడికి జపాలతోటి తపాలతోటి పూజలతోటి పనేముంది, రోగాలు లేనివాడికి ఆసుపత్రితోటి పనేముంది, దేహ శవబుద్ధి పోయిన వాడికి సాధనతోటి పనేముంది. ఈ కుచేరెడ్డి కథలు చెప్పలేక నేను ఓడిపోయిన మాట నిజమే, నా ఓటమని అంగీకరిస్తున్నాను, అందుకే సబ్జెక్టు మార్చేస్తాను. జీవితంలో ఓటమి కూడా తప్పదు, ఓటమైన అహంకారానికి జయమైన అహంకారానికి. చైతన్యానికి ఓటమేంటి, చైతన్యానికి జయమేంటి, చైతన్యానికి జయం ఎక్కడుంది, చైతన్యానికి అపజయం ఎక్కడుంది, చైతన్యానికి పుణ్యం ఏంటి, చైతన్యానికి పాపం ఏంటి? ఒక పాప చైతన్య స్థాయి అందుకోవాలంటే ఒక పాపం క్షీణిస్తే సరిపోదు, పుణ్యం కూడా క్షీణించాలి. నేను పుణ్యాత్ముణ్ణి, అంత పుణ్యం చేశాను, ఇంత పుణ్యం చేశానని ఆ విష్టి భావన ఉన్నవాడు కూడా చైతన్యుడు ఐక్యం కాలేడు. అది కూడా నా పాపమే కాదు, పుణ్యం కూడా నశించాలి, పుణ్యం కూడా స్టోర్, నాకింత పుణ్యం స్టోర్లో ఉంది అనుకుని వాడు అడిగి మంచి జనం రావచ్చు, కానీ అడుగు చైతన్యంలో ఐక్యం కాలేడు. పాపమే కాదు, పుణ్యం కూడా క్షీణించాలి అర్జున, పాపమే కాదు పుణ్యం కూడా క్షీణించాలి. రాధాకృష్ణను నా సత్యాన్వేషణ అని చివరి రోజులు గ్రంథం రాశాడు, మై సెర్చ్ ఫర్ ట్రూత్ అని. మనకు రాష్ట్రపతి చేశాడని ఫిలాసఫీ ప్రొఫెసర్గా వారు చేశాడు, ఈ బ్రహ్మసూత్రాలకి భగవద్గీతకి వ్యాఖ్యానం రాశాడు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఒక 2 ఏళ్ళు ఫిలాసఫీ లెక్చరర్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన కూర్చుని అలా ఉంచేశారు, మీరు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి వెళ్తే ఆ కుర్చీ చూడవచ్చు. ఆయన 2 ఏళ్ళు ఆ కుర్చీలో కూర్చుని ఫిలాసఫీ చెప్పాడు విజయవాడకి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో. ఇప్పుడు కూడా దాన్ని రాధాకృష్ణ కుర్చీ అంటారు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఉంది ఆ కుర్చీ 2 సంవత్సరాలు. మరి అచ్చిన భీమా నరసాపురం మన పాలకులు అచ్చు నరసింహమూర్తి గారు బిఏ ఆయన దగ్గర చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదివినప్పుడు నరసింహమూర్తి గారు ఆయన దగ్గర స్టూడెంట్, 2 సంవత్సరాలు ఫిలాసఫీ లెక్చర్ చెప్పాడు, ఫిలాసఫీ లెక్చర్ చేశాడు ఆయన. నా సత్యాన్వేషణ చివరి రోజుల్లో పుస్తకం రాశాడు, అంటే రాష్ట్రపతి పదవాన్ని అయిపోయిన తర్వాత ఇంటికాడికి ఇంటికెళ్ళి రిటైర్ అయిపోయాక. అందులో ఏమని రాశాడంటే, అనుకూలమైన భార్య దొరికిన వాడికంటే నచ్చిన ఉద్యోగం, కొంతమందికి ఒక ఉద్యోగం నచ్చింది, నచ్చని ఉద్యోగం దొరుకుతుంది, అది చేస్తూ ఉంటారు. పొట్ట కోసం ఏదో చేయాలి కదా, వాళ్ళకి నచ్చిన ఉద్యోగం కదా, నచ్చని ఉద్యోగం దొరికినా చేస్తారు పొట్ట వెళ్ళాలని. వాళ్ళకి ఏదైతే నచ్చిందో ఆ ఉద్యోగం దొరికింది అనుకోండి ఏమంటాడు, అనుకూలమైన భార్య దొరికిన వాడికంటే నచ్చిన ఉద్యోగం, వాడికి ఏదైతే బాగా నచ్చిందో ఆ ఉద్యోగం దొరికిన వాడికంటే శాంతచిత్తం గలవాడు అదృష్టవంతుడు. రాధాకృష్ణను నా సత్యాన్వేషణ గ్రంథంలో చెప్పాడు ఈ మాట, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే అనుకూలమైన భార్య దొరికిన వాడికంటే. వాళ్ళు మామూలుగా అదృష్టవంతులే, మనం లోకం దృష్టితోటి చూస్తే వాళ్ళిద్దరికంటే ఎవడెక్కువ అదృష్టం అంటే, దేహాన్ని ప్రారంధం పుణ్య ప్రారంధం వెంటాడినా పాప ప్రారంధం వెంటాడినా ఎవడైతే వాడు శాంత చిత్తంలోంచి ఎవడైతే నిరంతరం వాడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటాడో, ఎవడైతే శాంత చిత్తంగా ఉంటాడో, ఎవడైతే శాంతి సామ్రాజ్యంలో ఉంటాడో, ఎవడైతే శాంతిలో ఓలలాడుతూ ఉంటాడో వాడిని మాత్రమే మన అదృష్టవంతులని చెప్పాలంటాడు రాధాకృష్ణ. ఈ నరసాపురం పద్మజ రాధాకృష్ణ ఉండగా రాధాకృష్ణ మద్రాసులో ఉండేవాడు. ఈ నరసాపురం పద్ రాధాకృష్ణ చూడటానికి వెళ్ళింది అనుకోండి, రాధాకృష్ణకి ఒక అలవాటు ఉండేది, పద్మజ ఏదైనా రాధాకృష్ణకి నచ్చిన మాటలు చెప్పింది అనుకోండి ఆ ఇంట్లో ఉన్న కాగితం కల నరసాపురానికి ఈ రోజున పద్మ వచ్చింది, ఏమి మంచి మాటలు చెప్పిందో సంకృష్ణ.
ఆ మొన్న ఆ రెండు కాళ్ళు పెట్టి కిందకి లాగేసేవాడు. పాపం వాళ్ళందరూ పైకి పాతుగానే ఉంటున్నాడు, పోనీ పాడికి పాకనే పడిపోతే ఆడే పడిపోతాం, లేదు పై కరెక్టారని అలా ఉదాసీనంగా ఉన్న పర్లేదు, మరే రెండు కాళ్ళు పెట్టుకుని కిందకి లాగేసి కాల్చిన రెండు నక్షత్రానికి ఈరోజు నా పద్మతి వచ్చింది, అతను తగ్గించి చెప్పింది బాగా ఉంది, నేను సంతోషం వచ్చాను, కింద సంతోషం చెప్పేసి పద్మజ్ ఎక్కడ, రాధాకృష్ణ ఎక్కడ, అది లేదు ఆ ఎంకరేజ్మెంట్, పద్మజ్ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం ఇవ్వటాను కదా, ఆ కాగిత మొక్కల రాసి ప్రోత్సాహం చేశాను. అంటే నీకు శాంతి చిత్తం కదా, ఇప్పుడు రాధాకృష్ణ శాంతి చిత్తం గురించి పెట్టుకునే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రసాదే సర్వ దుఃఖాన ఆమె వస్తోపజాయితి, అంటే నీకు ఎప్పుడైతే శాంతి చిత్తం కలిగిందో, ఒక బందిడి దుఃఖం నీ లోపల శాంతి చిత్తం ఎప్పుడైతే కలిగిందో, నీ లోపల బందిడి దుఃఖం ఉంటే బందిడి దుఃఖం కూడా నశించిపోతాయి కదా, బందిడి దుఃఖం బందిడి సుఖంగా మారిపోతుంది, బందిడి అశాంతి బందిడి అశాంతి, ఒక బండి అశాంతి ఉందనుకో బండి శాంతిగా మారుతుంది, శాంతి చిత్తం కలగడం. మనం అందరం చేస్తున్న పొరపాటు ఒకటే ఒక పొరపాటు, అది పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఆనందం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, ఉన్న చోట వెతకటం మానేశాం, ఇంత అలవాటు తప్పిపోయింది మనందరం. మన లోపల వెతుకుదామంటే మన మనస్సు అడ్డేస్తాము, లోపల ఉందని శాస్త్రం చెబుతాను ఆనందం, కానీ మన మనస్సు అడ్డేస్తుంది. ఆ ఆనందం తెలుసుకోవడం కోసం మనసును చీల్చుదామనే బుద్ధి కలగటం లేదు, ఆ మనసును తీర్చడానికే సాధన. మనసు అడ్డేస్తామని మళ్ళీ అక్కడ వదిలేసి, ఎక్కడ ఆనందం జరుగుతుంది అక్కడ వదిలేసి మళ్ళీ బయట బజార్లో వెతుకుతూ ఉంటాం. ఆనందం ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ శాంతి లేదు, ఎదుటిని వెతికితే మటుకు వెతికితే దొరుకుతుందా నీకు అర్జున? వస్తువు ఎక్కడైతే లేదు అక్కడ వెతికినా నీకు దొరుకుతుందా? వస్తువు ఎక్కడ ఉందో అక్కడ వెతకడం ప్రారంభిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా దొరుకుతుంది. అందుకని వస్తువు ఎక్కడైతే లేదో అక్కడ 100 సంవత్సరాలు వెతికినా దొరకదు. అదే హృదయంలో ఆనందం ఉంది, అన్వేషణ లోపలే చేయాలి, బయట చేసి అన్వేషణ ఏమిటో చేయవలసినంత లోపల ఉందని బుద్ధి కూడా మనకు కలగటం లేదు. ఈ కృత్రిమ గౌరవాలకి అలవాటు పడ్డాం. అందుకే మీ పేర్లు పేపర్లో వేస్తారనుకోండి, పుస్తకాల్లో వేస్తారనుకోండి, గోడల మీద రాస్తారనుకోండి, మిమ్మల్ని అందరూ చాలా గొప్పవారి శుభ్రంగా చెప్పుకుంటారనుకోండి, మీరు అశాంతితో ఏడుస్తున్నారనుకోండి, ఎందుకండి ఈ గొప్పలు ఏం చేస్తున్నారు గొప్పలు? మీరు అశాంతితో ఏడుస్తున్నారు ఇంటికాడు కూర్చుని, శుభ్రంగా చాలా గొప్పవారు గోడ మీద రాస్తారు, అది పేపర్లో రాస్తారు, ఎందుకు వచ్చిన బొమ్మలు? మీకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, మీకు అందరికీ 100 కోట్లు నిలవుందని చెప్పుకుంటున్నారు కూడా, ఎందుకు వచ్చిన మాట్లాడి? ఈ మాటలు ఎందుకో ఎందుకు ఉపయోగపడతాయి? ఈ పుస్తకాల్లో మాటలు పేపర్లో మాటలను మీరు ఎక్కడైనా మిగిలి తగ్గారనుకోండి, ఫలానా సుబ్బమ్మ గారు నిధి తగ్గించారని పేపర్లో పడకపోయినా నీకు వచ్చిన నష్టం లేదు, నిధి తగ్గించారు కదా. పేపర్లో పడకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? నిధి తగ్గించారు కదా, మీరు సర్వసాక్షి విశ్వాన్ని చూశారు కదా, మీరు నీకు పుణ్యం కావాలంటే పుణ్యం ఇస్తాడు కదా, సాక్షి ఉన్నాడు కదా. అదే కదా అక్షరమణములలో చెప్పింది, కడు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు. మీరు చేసిన పని మీరు పేపర్లో చూసి మీరు సంతోషించబడుతుంది. జీవుడు కృత్రిమ గౌరవాలు గలవాడు పడుతున్నాడు. ఈ కృత్రిమ గౌరవాల్లోంచి మనం వేరు పడకపోతే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్, ఈ ఫాల్స్ ఐ, ఈ విజ్ఞానం, ఇందులోంచి దేహగతమే నేను, మనోగతమే నేను, ఇంద్రియగతమే నేను, ఇవన్నీ ఫాల్స్ అయినా బాగా పొరలే. ఇందులోంచి మనం వేరుపడకపోతే ఎంత గౌరవమైన ఏం ప్రయోజనం లేదు. ఆ గౌరవం నీకు ఎప్పటికీ ఆ దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది, కానీ సుఖాన్ని తెచ్చి పెట్టదు. నీ దేహము నువ్వు కాదని తెలిసినప్పుడు సోదర మహాశయ, నీ దేహము నీకు కాదని తెలిసినప్పుడు మిమ్మల్ని స్తోత్రం చేసేవాడు దేహం వాడని మీరు ఎలా అనుకుంటున్నారు? లేక మిమ్మల్ని విమర్శించేవాడు దేహం వాడని మీరు ఎలా అనుకుంటున్నారు? మీ దేహం మీరు కాదని తెలిసినప్పుడు మీరు స్తోత్రం చేసినా విమర్శ చేసినా వాళ్ళ దేహాలు వాళ్ళని మీరే, మీ దేహం మీరు కానప్పుడు వాళ్ళ దేహాలు వాళ్ళు ఎలా అవుతారు? అలాగే మీ దేహం మీరు కాదన్నప్పుడు వాళ్ళ దేహం వాళ్ళు కాదు. అంటే సుఖం కోసం సత్యం మీద ఆధారపడకూడదు, కానీ అసత్యం మీద ఆధారపడకూడదు. సుఖం కోసం ఆత్మ మీద ఆధారపడడం ఉండాలి, కానీ అనాత్మ మీద ఆధారపడకూడదు. సుఖం కోసం చైతన్యం మీద ఆధారపడి ఉండాలి, కానీ జడం మీద ఆధారపడకూడదు. కానీ జడం మీద మన సుఖం కోసం ఆధారపడితే తాత్కాలికంగా సుఖం అంటే నీకు కనిపించినా భవిష్యత్తులో నువ్వు అనుభవించిన సుఖం అంటే దుఃఖం కింద మారిపోతుంది. బుద్ధితో సహా అనుభవించాలి. అయితే నాకు బుద్ధి బాగోలేదు, నా బుద్ధి బాగోలేదు అనుకుంటే నీ బుద్ధి బాగుపడదవయ్యా అర్జున. నా బుద్ధి బాగోటలేదు ఈ మధ్య, నా బుద్ధి బాగోటలేదు బాగోటలేదు బాగోపోతే అసలు నీకు శాంతి ఉంటే, నీ లోపల శాంతిగా ఉంటే, నీ లోపల సుఖంగా ఉంటే, నీ లోపల ఆనందంగా ఉంటే నీ బుద్ధి కూడా బాగుపడుతుంది, నీ బుద్ధి కూడా స్థిరపడుతుంది అయ్యా. అగ్రాహ్యుడు పరమేశ్వరుడు ఇంద్రియాల చేత మనసు చేత బుద్ధి చేత గ్రహింపబడటానికి వీలు లేనివాడు. పరమేశ్వరుణ్ణి నీ తెలివి, నీ తెలివితేటలు కానీ, నీ తెలివితేటి వల్ల కానీ, నీ ఇంద్రియాల వల్ల కానీ, నీ మనస్సు వల్ల కానీ, నీ బుద్ధి వల్ల కానీ గ్రహించడానికి వీలు లేనటువంటి వాడే పరమేశ్వరుడు. అంటే అగ్రాహ్యుడు గ్రహించడానికి వీలు లేనివాడు వాడే ఈశ్వరుడు, వాడే మహావిష్ణువు, వాడే సర్వేశ్వరుడు. అగ్రాహ్యుడు నీ బుద్ధి, నీ ఇంద్రియాలతోటే కాదు నీ బుద్ధి చేత కూడా గ్రహింపబడటానికి వీలు లేనివాడు అతీతుడు. నీ మనస్సు చేత గ్రహించలేవాడిని, మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ ఆయన గ్రహింపబడతాడు. ఆయన అంటే అగ్రాహ్యుడు, నీ బుద్ధి నీ బుద్ధి చేత గ్రహించలేవు. అంటే సత్కర్మ చేస్తుంటే, ఆ సత్కర్మ కూడా నిష్కామంగా చేస్తుంటే, జపధ్యానములు చేసుకుంటుంటే, లోపల మీరు పవిత్రత సంపాదించుకుంటుంటే, లోపల పుణ్య, ఆ పుణ్యబలం, పుణ్యబలం యొక్క సపోర్ట్ కనుక మీకుంటే, సత్కర్మ కనుక సపోర్ట్ కనుక ఉంటే, మీ బుద్ధిని మీరు జపధ్యానములు చేసుకుని బుద్ధిని స్థిరంగా పెట్టుకుంటే, ఆ గ్రాహ్యం కానివాడు ఆయన దయవల్ల మీకు గ్రహింపబడతాడు. వాడు ఈశ్వరుడు. అగ్రాహ్యుడు అంటే ఎటువంటి బుద్ధినిస్తే ఆయన గ్రహింపు నీకు వస్తుందో అటువంటి బుద్ధిని ఆయన ఇస్తే నీకు తెలుస్తాడు. కానీ బుద్ధిని ఇచ్చేవాడైనా, నీకు నీ బుద్ధికి అందేవాడైనా, అయితే నీ పాడు బుద్ధికి అందడు. నీ పాడు బుద్ధిని తొలగించి ఆయన దయవల్ల నీ పాడు బుద్ధికి అగ్రాహ్యుడైనా నీకు ఆ బుద్ధి సూక్ష్మతని ఆయనే ప్రసాదిస్తాడు. ఆయనే ప్రసాదించి ఆయన దయవల్ల ఆయన ఎరుకులోకి రావాలి. కానీ నీ తెలివితేటకు దొరికేవాడు కాదు, నీ తెలివితేటకు ఒక ఆర్జెట్టు కాదు. అగ్రాహ్యుడు అంటే మీకు మీరు మీరు క్వైట్గా ఉంటే, మీరు కూల్గా ఉంటే ప్రారంధాన్ని, ఆ కుచేరుడు ఏ విధంగా అయితే అనుభవించాడో ప్రారంధాన్ని, ఆ కర్మని ఎంత, ఆ దరిద్రాన్ని ఎంత ఇష్టంగా అనుభవించాడో, ఆ ప్రారంధాన్ని ఎంత శాంతిగా, ఎంత ఇష్టంగా అనుభవించాడో, అంత ఇష్టంగా కనుక మనం అనుభవిస్తే, అనుభవించగలిగితే, ఆ సమర్థత యోగ్యత మనకుంటే, దరిద్రం అంటే దరిద్రమే కాదు, ఇంకో రకమైన బాధ, ఇంకో రకమైన బాధ, ఏ రకమైన బాధ అయినా అది మనం అంత అర్హత ఉంటే, మనకు అంత స్తోమత ఉంటే, ఆయన ఆ అగ్రాహ్యుడు మనకి అటువంటి సద్బుద్ధిని ప్రసాదించి, అది ఏకాగ్రత, అటువంటి ఏకాగ్రత, అటువంటి పవిత్రత మనకు పట్టించి
మనకి గోచరం, మనకు గోచరం అవుతాడు. గోచరం కాని వాడు గోచరం అవుతాడు, మనకు అందని వాడు అందుతాడు. అడే గోవిందుడు, అడే గోపాలుడు, అడే నారాయణుడు. మనకు అందడు, మనకి అందడు, కానీ మన ప్రవర్తన చూసి, మన అంకిత భావం, మన ప్రేమ భావం, మన ప్రేమ భావన, మన అంకిత భావన, ఆ శరణాగతి భావన అది చూసి ఆయనకు కరుణించి, ఆయన కరుణించి, ఆయన అనుగ్రహించి, ఆయన అనుగ్రహించడం వల్ల మనకి ఎరుకలోకి వస్తాడు. కానీ మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా మనకి తెలివితేటలకు అందేవాడు కాదు, మన బుద్ధికి అందేవాడు కాదు. ఆ అగ్రాహ్యుడు గ్రహించడానికి సాధ్యం కానివాడు నీ పవిత్రత వల్ల, నీకున్న ప్యూరిటీ వల్ల, నీకున్న పెర్ఫెక్షన్ వల్ల ఆయన గ్రాహ్యంలోకి వస్తాడు. వాడు విశ్వడు, అందని వాడు అందుతాడు, గోచరించని వాడు గోచరిస్తాడు. అది ఎంత స్పష్టంగా తెలుస్తున్నాడు పరీక్ష. ఆ ఈశ్వరానుగ్రహం మనకు తగులుతుంది అనుకోండి, ఈశ్వరానుగ్రహం మనకు వస్తాదనుకోండి, మాట వరుసగా అనుకోండి, ఆ స్పర్శ ఇప్పుడు ఈ చెయ్యి ముట్టుకుంటే ఆ టచ్, ఆ స్పర్శ ఎలా తెలుస్తుంది మీ హృదయానికి? ఆ స్పర్శ ఎలా అందుతూ ఉంటుంది? అది ఈశ్వరుడు భౌతికంగా కూడా అందుతూ ఉంటుంది, ఎక్కడో పారమార్థికం కాదు, భౌతికంగా కూడా ఈశ్వరుని స్పర్శ మీకు తెలుస్తుంది, ఆ టచ్ మీకు తెలుస్తుంది. కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. అంతా ఆయన, అంతా ఆయన అయిన వాడికి అని తెలుసుకోవడానికి మిగిలింది లేదు. అంతా తానైన వాడికి ఇంకా తెలుసుకోవడానికి ఏముంటుంది? ఈ త్రిపుటిని దాటినవాడు, త్రిపుటిని చూచేవాడు, చూడబడేది చూడటం అనేది ఈ త్రిపుటిని దాటినవాడు, త్రిగుణాలు దాటినవాడు, త్రిదశలు దాటినవాడు, త్రిశరీరాలు దాటినవాడు ఓ పార్వతి, వాడికి కదా శివస్వరూపం తెలుస్తుంది. మహాశివరాత్రి అది వెరీ క్లోజ్ టు మై హార్ట్. రోజులు అనేక రోజులు ఉన్నాయి, అనేక వారాలు ఉన్నాయి. ఈ మహాశివరాత్రి కదా, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా ఉపవాసం నాకు సరిపోతుంది. అంటే కొంతమంది అంటూ ఉంటారు, మాకు మనస్సు నిలబడటం లేదండి, మనస్సు నిలబడటం లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సు నిలబడటం లేదంటే దానికి కారణం ఏంటంటే మనస్సులో పవిత్రత లేదని అర్థం. పొట్టలో నొప్పి వస్తుందంటే పొట్టలో ఏదో తేడా ఉందని అర్థం. నాకు పొట్టలో ఏదైనా నొప్పి వస్తుంది అనుకోండి, పొట్టలో ఏదో తేడా ఉంది, చిన్న పేగుల్లోనో పెద్ద పేగుల్లోనో. అలాగే మనస్సులో చాలామంది మా మనస్సు నిలబడదండి, మా మనస్సు నిలబడటం లేదంటారు. అంటే పవిత్రత లేనప్పుడు ఇది నిలబడదు. శుద్ధి లేనప్పుడు ఇది నిలబడదు, బుద్ధి లేనప్పుడు ఇది నిలబడదు. పవిత్రత లేనప్పుడు మనస్సు నిలబడదు, శుద్ధి లేనప్పుడు నిలబడదు, బుద్ధి లేనప్పుడు నిలబడదు, అవివేకం లేనప్పుడు నిలబడదు. గౌతమ బుద్ధుడు ఇంకొక 20 నిమిషాల్లో చనిపోతాడనగా, గౌతమ బుద్ధుడు చవితమ్ముడు గౌతమ బుద్ధుడి దగ్గర ఉన్నాడు, ఇంకో 20 నిమిషాల్లో ప్రాణం పోతుంది, విరేచన వెళుతున్నాడు. గౌతమ బుద్ధుడు అందరూ నిర్వాణ సుఖం పొందాడు అనుకుంటున్నారు, మోక్ష సుఖం పొందాడు అనుకుంటున్నారు. అసలు సత్యమా అసత్యమని ఆయన్ని అడుగుదామని మనం చూడు ఎవడో సిద్ధమయ్యాడు అక్కడ. గౌతమ బుద్ధుడు నిర్వాణ సుఖం పొందాడు, మోక్ష సుఖం పొందాడు అని అందరూ అనుకుంటున్నారు. ఎటు బుద్ధుడిని అడిగి తెలుసుకుందామని ఇంకో 20 నిమిషాల్లో శరీరం విడిచిపెడతాడు అని తెలితే, బుద్ధుడి తమ్ముడు చవిత్తమ్ముడు అన్నాడు, ఆడి పేరు ఆనంద. బుద్ధుడి చవిత్తమ్ముడి పేరు ఆనంద్. ఏది బుద్ధిని బుద్ధిని ఏదో ప్రశ్నించాలనుకుంటున్నానా అంటాడు వచ్చిన వాడు. ఇది అడిగే టైం కాదు, నువ్వే ప్రశ్న చేసే టైం కాదు, అడిగే టైం రాదు, వెళ్ళిపో అంటాడు బుద్ధుడు. తమ ఈ మాట బుద్ధుడు చెవిలో పడ్డాయి. ఆనంద్ వాడు చూడండి, వాడు ప్రాణం పోతుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు. రాకపోక లేనటువంటి అనంత స్థితిని పొందుతున్నారు, రాకపోకలతో సమ్మగలని ఆనంద్. వచ్చినవాడు శ్రద్ధగా వచ్చాడు, శ్రద్ధగా వచ్చిన వాడిని పొమ్మన కొడుకు. వాడు అడగటానికి రాలేదు, తెలుసుకోవడానికి వచ్చాడు. కొంతమంది అడగటానికి అడుగుతారు, తెలుసుకోవాలనే బుద్ధి ఉండదు. కొంతమంది హేళన కోసం అడిగేవాళ్ళు ఉన్నారు. అందులో మహాత్ముల దగ్గర, మహర్షుల దగ్గర హేళన కోసం ఏది అడగకూడదు. అరుణాచలంలో నమశివాయి గుహను గుహ ఉంది, ఆ కొండపై నమశివాయి కూడా ఏదో గుహ నమశివాయి, గుహ నమశివారి అని ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఆ గుహ నమశివారి దగ్గర కొన్ని మహిమలు ఉండి, వాడు గొర్రెలు మేపుకున్నవాడు. ఆయన టైంలో గొర్రెలు మేపుకున్నవాడు, ఆ గొర్రెడు చచ్చిపోయింది, గోతిలో పడి ఎలా చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన ఈ మధ్యన జరిగింది. గుహ నమశివారి అంటే ఇంచుమించుగా 200 సంవత్సరాల పూర్వం వాడు. వాడు ఏడుస్తున్నాడు, ఏమండి ఈ గొర్రె చచ్చిపోయింది, మా యజమాని కొడతాడమే ఇంటికి వెళ్తేనే గొర్రె ఎలా, నువ్వు గొర్రెలు సరిగ్గా మేపలేదు అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే గోహన్ నమశ్వరికి ప్రేమ కలిగింది, జాలి కలిగింది, ప్రేమ భావన. వాడు ఏడుపు చూసి ప్రేమ భావన కలిగి, అయ్యో గొర్రె చచ్చిపోయిన గొర్రె కోసం ఇంత ఏడుస్తున్నాడు, యజమాని కొడతాడని ఆ గొర్రె మీద ఇలాగా టచ్ చేసి స్పర్శించి ప్రాణం పోయిన ప్రాణం పోయిన గొర్రెలో ప్రాణం పోశాడు. మళ్ళీ గొర్రెడు కూడా వెళ్ళిపోయాడు. యజమాని దగ్గరికి వెళ్ళాడు. యజమాని దగ్గరికి వెళ్ళి గొర్రె చనిపోయిందంటే నేను ఏడిస్తే నమ్మ గుహన్న మహాశయ బతికించి మన గొర్రెను మన ఇంటికి పంపేశాడు. ఆయన్ని అబద్ధాలు అన్నాడు ఆ యజమాని. అన్నీ నువ్వు చెప్పి అన్నీ అబద్ధాలు, చనిపోయినోడు ఎలా వస్తాడు, చనిపోయిన గొర్రె ఎలా బతుకుతుంది అని యజమాని ఏం చేశాడు. యజమాని బుద్ధి మంచిది కాదు. వాడు ఏం చేశాడు, ఆ పేటలో 10 మందిని పోజేశాడు. ఆ పేటలో 10 మందిని పోజేసి ఒక మనిషి బతుకున్న మనిషిని శవం శవ పేటికి అంటారు, ఆ పేటికి మీద పెట్టేసి బతుకున్న మనిషిని పైన దుప్పటి కప్పెట్టేశారు. నువ్వు గాలి కొంచెం నెమ్మదిగా పీల్చుకో, అటు ఇటు కదలకో, గాలి మటుకు గట్టిగా ఏదో ప్రాణాయామం చేసినట్టు చేసేయకు. నువ్వు మామూలుగా అలా చచ్చినట్టు పడి ఉండు, నువ్వు అలాగే చచ్చినట్టు పడి ఉండు, వీడు మేము తీసుకెళ్తాం వాడి దగ్గర, వీడు చచ్చిపోయాడు బతికించని అంటాం. అప్పుడు వాడు ఏం చెప్తాడో చూద్దాం, వాడు బతికించలేడు, చచ్చిపోయినట్టు నటించంతే నువ్వు, ఏమన్నా వీడు చనిపోయాడు మేము బతికించమని అడుగుతావు. అప్పుడు నువ్వు అటు ఇటు కదలకు కొంచెం ఓపిక పట్టమని చెప్తారని, కాళ్ళు చేతులు కదపొద్దు, ఆ గాలి గట్టిగా పీల్చుకోకు, కళ్ళు అటు ఇటు తిప్పొద్దు, శవం ఎలా ఉంటుందో అలాగ ఉండమన్నారాయన. సరే అని పడుకోబెట్టాడు, మోసుకెళ్ళారు గుహ నమస్కారం. అంటే పాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో స్వాముల దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలి. పాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో స్వాముల దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. సరే వీళ్ళు వెళ్ళారు, ఏమండి వీడు చనిపోయాడు, మీరు బతికించండి అన్నాడు. వాడు తెలుసు ఏంటి, వీడు బతికున్నాడు చనిపోలేదు, మీరే చెబుతున్నారు కదా వాడు చనిపోయినాడు, చనిపోయినవాడు ఎలాగ వస్తాడు, చనిపోయాడు కదా అన్నాడు. సమీరంగా చనిపోయాడు, వాడు గోలాడు, నిజంగా చనిపోయాడు. అడు చనిపోయాడు చనిపోయాడని మీరే చెబుతున్నారు కానీ చనిపోయినాడు ఎలా వస్తాడంటే వాడిని నిజంగా బతుకున్నాడు చనిపోయాడు అంటే ఏం చేద్దాడు. హేళన కోసం చేసినందుకు ఇవన్నీ అనుభవించాడు వాడు. అంటే మహాత్ముడి దగ్గర హేళన మాటలు మాట్లాడుకోవచ్చు, సరదా కూడా హేళన మాటలు మాట్లాడుకోవచ్చు. ఇంటికి ఏదో చెప్తున్నాం ఇక్కడ. ఆ బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. బుద్ధుడి దగ్గరికి వచ్చి మీరు నిర్వాణ సుఖాన్ని పొందారా, వాడి దగ్గర రానేస్తాడు చవితమ్ముడితో చెప్తాడు, వాడిని దగ్గర రానే ఏదో అడగాలని శ్రద్ధగా వచ్చాడని. అంటే వాళ్ళకి ఆ ప్రేమ చూడండి, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. సర్వసాధారణంగా ప్రాణం పోయేటప్పుడు మనకు చాలా విసుగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, కానీ వాడు అప్పుడు కూడా వాడు ఆ బోధించ బోధస్వరూపుడు. ఇంకా 20 నిమిషాలు శరీరం పోతుంది అంటే వాడు ఎంత కరుణామయలో మనకు తెలుస్తుంది. అంటే వాడు ఏదో తెలుసుకోవాలని వచ్చాడు, వాడికి ఆ తెలియంది తెలిసి చెప్పి, తెలియంది తెలిసేటప్పుడు చెప్పి వాడిని గౌరవంగా పంపాలని. ఏవో పక్కన వీడికి ప్రాణం పోతుంది, వాడు బుద్ధుడు, మీరు నిర్వాణ సుఖం పొందారని అందరూ చెప్పుకుంటున్నారు. మనం వాళ్ళు నిర్వాణ సుఖం అంటారు, మనం మోక్షం అంటాం. యేసు క్రైస్తవ మతస్థులు స్వర్గరాజ్యం అంటారు. మీరు పొందారా అని అడిగాడు వాడు. వాడెవడు అమాయకుడు, కానీ శ్రద్ధ గలవాడు. మీరు నిర్వాణ సుఖం పొందారా అని అడుగుతాడు. అంటే అప్పుడు అంటాడు, నిర్వాణ సుఖం పొందిన వాడికి పొందాడని చెప్పేవాడు ఎవడు లోపల ఉండడే. మోక్షం పొందినవాడు అటండి, నిజంగా మోక్షం పొందినవాడు నేను మోక్షం పొందానని చెప్పేవాడు లోపల ఉండడట్ని. ఉంటేవాడు మోక్షం పొందలేదు. నిర్వాణ సుఖం పొందినవాడు అటండి, నిర్వాణ సుఖం నేను పొందానని చెప్పేవాడు లోపల ఉండడట్ని. వాడు ఉన్నాడా, వాడు కనిపించాడా, వాడు జాడ అక్కడ ఉందో, వాడు నిర్వాణ సుఖం పొందలేదు. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పి పంపుతాడు ఇతరులు. పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి? నీ అభివృద్ధిని, ఆధ్యాత్మిక అభివృద్ధిని చూసుకో. ఇతరులు పొందితే నీకెందుకు, పొందకపోతే నీకెందుకు? ఇతరులకు డబ్బు ఉంది, లేదా డబ్బు లేదు, అదంతా ఆద్వారా నీకెందుకు? నువ్వు బాగుపడే విధానం చూసుకో. బ్యాంకులో ఎన్ని కోట్లు డబ్బు ఉంటే ఏమి సుఖం మీ జేబులో రూపాయి లేనప్పుడు? నీ జేబులో రూపాయి లేదు, పాలకొల్లు స్టేట్ బ్యాంకులో 1,000 కోట్లు ఉంది, ఎందుకు వచ్చిన బొమ్మ మాట్లాడి? బుద్ధుడి నిర్వాణ సుఖాన్ని పొందాడా లేదని కాదు ఇప్పుడు నీకు కావలసింది. నువ్వు బాగుపడే విధానం చూసుకో. నువ్వు ఆ నిర్వాణ నువ్వు సర్వ ప్రయత్నములు చేసి హేతుబద్ధంగా ఆలోచించి, హేతుబద్ధంగా జీవించి, సమ్యక్ జీవనం, సమ్యక్ బుద్ధి, సమ్యక్ ఆలోచన, సమ్యక్ మాట, మాట సమగ్రంగా ఉండాలి, ఆలోచన సమగ్రంగా ఉండాలి, చేత సమగ్రంగా ఉండాలి. సమగ్రంగా ఉండటమే కాదు, శాంతిగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆ పని నీకు ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి. అటువంటి సమ్యక్ ఆలోచన, సమ్యక్ మాట, సమ్యక్ తలంపు, సమ్యక్ జీవనం ఇవన్నీ నేర్చుకుని ఆ నిర్వాణ సుఖాన్ని నువ్వు పొందటానికి చూసుకోవా. ఇతరులు పొందితే ఏంటి, పొందావే, పొందకపోతే ఏంటి, నువ్వు తరించడా, నువ్వు చూసుకో. నువ్వు ప్రేమ పూరితంగా, జ్ఞాన పూరితంగా, ఆలోచన పూరితంగా, వివేక పూరితంగా జీవించు. నువ్వు పొందవలసింది ఏదో పొంద. నువ్వు వివేకంగా ఉండు, వైరాగ్యంగా ఉండు అని చెబుతున్నాను. వివేకం అంటే విభజన, ఏది మంచి ఏది చెడ్డని విభజన చేసుకోవడం వివేకం. వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాల మీద మనస్సు వాలకపోవటం వైరాగ్యం. ఈ రెండు చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా. బుద్ధుడు చెప్పింది ఈ రెండు నీకు చెబుతున్నాను. కానీ నువ్వు నిర్వాణ సుఖం పొందాక మటుకి నేను వైరాగ్యంగా ఉన్నాను, సాధన చేశాను, వివేకంగా బతికానన్న తలంపులు కూడా నీకు ఉండవు. అదివయ్యా నిర్వాణ సుఖం. ఈ రెండు నేను చెబుతున్నాను. కానీ నిర్వాణ సుఖం పొందిన తర్వాత మటుకి ఈ వివేకాన్ని మోయక్కర్లేదు, ఈ వైరాగ్యాన్ని మోయక్కర్లేదు, ఈ మూటలను నెత్తి మీద మోయక్కర్లేదు. నేను వివేకంగా బతికాను, వైరాగ్యంగా బతికాను, గొప్పగా బతికాను, గొప్ప సాధన చేశాను. ఈ తలంపులు కూడా నీకు ఊడిపోతాయి. ఒకప్పుడు మోసినా ఆ మూత కూడా నీకు స్పృహ రాదు. అది నిర్వాణ సుఖం అంటాడు. ఆ మోసిన సాధన చేసిన స్పృహ రాదు, ఆ మూత మోసిన స్పృహ కూడా రాదు. ఆ స్పృహ పత్త లేకుండా పోతుంది. మీరు శివుణ్ణి చూసినా బుద్ధుణ్ణి చూసినా ఒక్కలాగే ఉంటారు. మీరు శివుణ్ణి చూస్తే బుద్ధుని చూసినట్టుంటుంది, బుద్ధుని చూస్తే శివుని చూసినట్టుంటుంది. పరమ వైరాగ్యమూర్తులు వైరాగ్య స్వరూపం. వైరాగ్యం అన్న జ్ఞానం అన్న ఒకటే. అంటే అంటే పవిత్రత, నీకు పవిత్రత సంపాదిస్తే నీ మనసు బుద్ధి స్థిరమవుతుంది. నా బుద్ధి బాగలేదు, నా బుద్ధి బాగలేదు అంటే ఎలా కాదు. పవిత్రం 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 పవిత్రం. విష్ణు సహస్రనామాలు ఈ మాట వస్తుంది, పవిత్రం 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 పవిత్రం. నువ్వే వద్దు, నీకు నా నామాను గోవింద అచ్యుత నారాయణ కేశవ మాధవ దామోదర, నా నామాల్ని, నా నామాలే నీకు మంత్రాలు. నా మా నా నామాలను స్మరించుకోవయ్యా, నువ్వు పవిత్రుడు అయిపోతావు. పవిత్రం 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 పవిత్రం. నువ్వు పెద్ద కష్టపడకపోక్కర్లేదు, నీ పైసలు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, నువ్వు యజ్ఞాగాలు చెయ్యక్కర్లేదు, శరీరం అంతా బాడి చేసుకోక్కర్లేదు. పవిత్రం 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 నా నామాలు. నీకు ఇష్టమైన నా నామాల్లో నీకు ఇష్టమైన నామం గోవింద అచ్యుత నారాయణ కేశవ మాధవ, ఏదో నీకు ఇష్టమైన నామం నువ్వు స్మరించుకో, స్మరించుకో. నీ బుద్ధిని పవిత్రం చేసి ఈ నామం నీ బుద్ధిని, ఎవడైతే పవిత్రుడో వాడి నామం చేస్తాడు. నువ్వు పవిత్రుడు అవ్వకుండా ఎలా ఉంటావు? ఎవడైతే పవిత్రుడో వాడి నామాన్ని నువ్వు చేస్తుంటే నువ్వు పవిత్రుడు. నువ్వు నిప్పుని ముట్టుకుంటే నీకు కాలకుండా ఎలా ఉంటుంది? అలాగే ఎవడి నామాన్ని చేసుకుంటే అంటే నువ్వు పవిత్రుడు. ఎవడైతే పవిత్రుడు వాడి నామాన్ని చేసుకుంటే అంటే నువ్వు పవిత్రుడు అవ్వకుండా ఎలా ఒక 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 నామం చాలు, నువ్వు పవిత్రుడైపోతావు. పవిత్రుడైన తర్వాత బుద్ధికి స్థిర బుద్ధి వస్తుంది. ఆ స్థిర బుద్ధికి నీకు వస్తువు గోచరిస్తుంది. కొత్త వాసన రానివ్వకండి, పాత వాసన పోగొట్టుకోవడానికి చూడండి. కొత్త వాసన రాకుండా చూసుకోవాలంటే అన్ని గొడవల్లోకి మనకు కలబడిపోకూడదు. మనకు ఎంత అవసరం అంతవరకు పని చేసుకోవటం, మనం చెబితే వింటారంటే మంచి మాట చెప్పటం, వాళ్ళు వినరు అంటే మా మౌనంగా ఊరుకోవటం. మౌనం మంచిది, ఉదాసీనం మంచిది, శాంతం మంచిది, ఏకాగ్రత మంచిది. ఇలా ఉంటే కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. కొత్త బాకీలు చేయక్కర్లేదు, పాత బాకీలు చెల్లు. మనం పాత బాకీలు అన్నీ పాత బకాయిలని ఇచ్చేయటం, కొత్త బాకీలు చేయక్కర్లేదు. అయితే నీకు బుద్ధి స్థిరం లేదని కంగారు పడకు. పవిత్రం పవిత్రం ఆ పవిత్రుడైనటువంటి పేరు స్మరించుకుని పవిత్రుడైపోతావు. పవిత్రం 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 నిన్ను పవిత్రం చేసేవాడు పవిత్రుడు, వాడు నారాయణుడు. వాడు ఈశ్వరుడు, వాడు గోవిందుడు. నేను ఈ ప్రకృతి గుణాలు, ఈ ప్రకృతి గుణాలు, రాగద్వేషాలు, ఈ ప్రపంచం, మనస్సు, ఇవన్నీ ప్రకృతి, అంతా ప్రకృతి. నిన్ను ప్రకృతి గుణాలు లోపల పీడిస్తుంటే నీ అహంభావం నిన్ను కొంతమంది అహంభావం పీడించేస్తా ఉంటుంది. వాడు దుఃఖం భరించలేదు పాప. అక్కర్లేదు, పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. మీ అబ్బాయి అని, మీ అబ్బాయి ఎవడైనా కుంటాడు అనుకోండి, మాట రోజుకి వాళ్ళు వచ్చి మీ అబ్బాయి కుంటాడు, మీ అబ్బాయి కుంటాడు అని మిమ్మల్ని అంటారనుకోండి, మీకు దుఃఖం వచ్చేస్తుంది. మీ అహంభావం ఎక్కడో పెద్ద పెద్ద గొడవలు అక్కడ, చిన్న చిన్న గొడవలు కూడా మీకు దుఃఖం వచ్చేస్తుంది, పీడించేస్తుంది అహంభావం. అంటే రమణ మహర్షి గారి జీవితం పొడిగినా చెప్పిన బోధ అహంభావంలోంచి ఎలా బయటికి రావాలో అది ఒకటే చెప్పారు. జీవితం పొడిగినా చెప్పిన బోధ అది, ఇంకా కథలు లేవు, గాథలు లేవు. ఆ విష్టి భావంలోంచి, వ్యక్తి భావంలోంచి, అహంభావంలోంచి, ఆ సెపరేట్నెస్లోంచి ఎలా విడుదల పొందాలో జీవితం పొడిగినా చెప్పింది ఒకటే మాట చెప్పారు. జీవితం పొడిగిన అటు నుంచి ఇటు చెప్పినా, ఇటు నుంచి అటు చెప్పినా అదే చెప్పారు. మన పాత వాసనలు పోగొట్టుకోవడానికి కొత్త వాసనలు ప్రాక్టీస్ చేస్తున్నావు. అసలు మన ఉద్దేశం మంచిదే, పాత వాసనలు పోగొట్టుకో. మన ఉద్దేశం మంచిదే, ఆడు పాత అప్పు చేస్తున్నాడు కొత్త అప్పు చేస్తున్నాడు పాపం, ఆడు మంచివాడే. మనం కూడా అంతే, ఆ పాత వాసన పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే అది పోగొట్టుకోవడం మానేసి కొత్త వాసన తెచ్చుకుంటున్నాం. ఆ పాత వాసన ఆ పోగు కొత్త వాసనలు వస్తే అది కలిసి పెరిగిపోతాయి. కొంతమంది స్పష్టంగా చెప్తారు, నీకు ఎందుకే డబ్బు అంటే ఇప్పుడు ఈ పెళ్లి పేరు ఇంట్లో పెళ్లి చేయరు ఇల్లు కట్టడం లేదు ఏంటి నీకు ఎందుకే ఇప్పుడు అనవసరంగా అప్పిచ్చేవాడు అడుగుతాడు కదా ఏం పని రంటే ఇప్పుడు అది పని లేని మాట నిజమంటే పాత అప్పులు తీర్చుకోవడానికి అంటాడు అది పాపం అది ఇది పెరిగిపోతుంది చివరికి పెరిగిపోయి మునిగిపోతాడు. అది కూడా కర్మానుభవమే. ఆ ప్రారంభంలో అది అనుభవం, వాడికి పాడైపోవాలన్నది వాడికి బాగుపడాలని ఉంటుంది, పరిస్థితుల ప్రభావాలు అలా అయిపోతూ ఉంటాడు. అది కూడా ఒక రకమైన కుచేరుడు దగ్గర, అది ఒక రకమైన కర్మానుభవం. అయితే కుచేరుడి దగ్గర గొప్పతనం ఏంటంటే, వాడు కుచేరుడి దగ్గర గొప్పదని ఎంత దరిద్రం అనిపించిన వాడికి మనసులో వికారం లేదు. అది కుచేరుడి దగ్గర గొప్పతనం ఏంటంటే, పరమాత్మ వాడు కూడా పరమాత్మడు సమ పరమాత్మతో చదువుకున్నాడు, పరమాత్మ అవ్వకుండా ఎలా ఉంటాడు వాడు? ఎంత దరిద్రం అనిపించిన ఈశ్వరుని ధనం కోసం ప్రార్థిద్దాం, ఈశ్వరుని అడిగితే తప్పులేదు. మనకు లేనిది ఈశ్వరుడు అంటే మనకు తండ్రి లాంటి వాడు, అడిగితే పొరపాటు లేదు. కానీ అది అడగాలనే బుద్ధి కూడా ఇప్పుడు కుచేరుడికి కలగలేదు. పరమాత్మతో చదువుకున్నవాడు పరమాత్మ. నాకు ధైర్యం సరిపోవటం లేదు, అంతఃపురంలోనే కాన్వర్సేషన్ ఎప్పుడు అవకాశం వస్తే చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పలేను. అంత దరిద్రం అనుభవిస్తూ కూడా ఎప్పుడు నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని పరమాత్మను అడగలేదు. వాడికి వచ్చారు ఏంటి, తనకు సన్నిహితుడేయండి, తనకు స్నేహితుడేయండి, ఇరే ఇరే అనుకుని సింగిల్ నెంబర్లో మాట్లాడుకున్న స్నేహితుడు వాడు. ఒక క్లాసులో 40 మంది ఉంటారు అనుకోండి, అందులో 4 ముగ్గురు ఒక బెంచ్లో కూర్చుంటారు, వాళ్ళు బెంచ్ మేట్స్, క్లాస్ మేట్స్ కాదు బెంచ్ మేట్స్. ఒక అటువంటి బెంచ్ మేట్ కూడా కృష్ణుడు కూర్చేరుడు. ఒక క్లాసులో 4 ఉంటే 4 క్లాస్మేట్సే, అందులో బెంచ్ మేట్స్ రూమ్ మేట్స్ అని ఉంటారు కొంతమంది. ఇది బెంచ్ మేట్ కూడానే, వాడు కూర్చోలేడు కృష్ణుడికి. ఒక క్లాసులో కూర్చోడం కాదు, ఒక బెంచ్ మీద కూర్చున్నవాళ్ళు వీళ్ళు. అంత సన్నిహితం, అంత సన్నిహితం ఉన్నప్పటికీ అతను పరమాత్మ యొక్క హృదయంతో అంత సన్నిహిత వస్తున్నప్పటికీ పరమాత్మని ఐశ్వర్యం అడగాలనే తలంపు రాలేదు వాడికి. వాడికి కూర్చేరాడు. అంటే వాడు ఎంత పవిత్రుడు అంటే కూర్చేరుడు. ఆ సంఘటన తర్వాత చెప్తాను. భార్య పరమాత్మను వెళ్ళి ఐశ్వర్యం అడగమని చెప్తుంది కదా, అసలు ఐశ్వర్యం పరమాత్మను చూడగానే ఐశ్వర్యం అడగాలని తలంపు కూడా పోయింది. అసలు తలంపు వస్తే కదా, తలంపు తర్వాత మాట వస్తుంది, తలంపు రాకుండా మాట ఎవరికి రాదు. అటువంటి పవిత్రుడు కుచేరుడు, మామూలు పవిత్రుడు కాదు పరమ పవిత్రుడు. పవిత్రం 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 పవిత్రం. ఎవడ నామం చేసుకుంటే నీ బుద్ధి పవిత్రం అవుతుందో ఆ నామాన్ని చేసుకో. అంటే నీకు ప్రకృతి చుట్టూరు తిరుగుతుంటే నువ్వు ప్రకృతి భావంలో ఉన్నంతకాలం, దేహభావంలో ఉన్నంతకాలం నువ్వు దేహంతో తాదాత్మ్యం తగ్గించుకుని ఆత్మతో కనుక తాదాత్మ్యం పెంచుకోకపోతే, జడంతో తాదాత్మ్యం తగ్గించుకుని చైతన్యంతో కనుక నువ్వు తాదాత్మ్యం పొందించకపోతే నీకు ఆత్మసుఖం దొరకదు, ఆత్మశాంతి దొరకదు. ప్రకృతితో సంబంధం తగ్గించుకోవాలి, చైతన్యంతో అనుబంధం పెంచుకోవాలి, జడభావన తగ్గించుకోవాలి, చైతన్య భావన పెంచుకోవాలి, అప్పుడు నీకు ఆత్మసుఖం. నిన్ను వరించేది అర్జున. నీకు సుఖం కానీ శాంతి కానీ ఆనందం కానీ నీ హృదయంలో కలగకపోతే, నీ స్వరూపంలో కలగకపోతే ఎక్కడ కలుగుతాయి అని తిరుగుతావు అర్జున. ఇప్పుడు మీ చుట్టాలు ఎవడైనా 10 రూపాయలు మీకు ఇవ్వచ్చు, మీరు ఇబ్బంది పడతాంటే 4 చీరలు కొనివ్వచ్చు, లేకపోతే మీ పిల్లలు ఎవడైనా చదువుకుంటే చదువు చెప్పించవచ్చు, ఇటువంటి పనులు చేయగలరు మీ బంధువులు. కానీ మీకు లోపల సుఖం లేకపోతే, శాంతి లేకపోతే అది అది ఎవడు ఎవడు చేయగలడు? అది గురువు గురువుకే సాధ్యం, ఈశ్వరుడికే సాధ్యం. చుట్టాలు మనకేం సహకారం చేయక్కర్లేదు, మన ద్వేషం మన ద్వేషం లేకుండా చూస్తే సరిపోతుంది. అలా బంధువులు అంటేనే బంధించేవాళ్ళని అర్థం. మనకేమీ ఉపకారం చేయక్కలే, అపకారం చేయకుండా ఉంటే సరిపోదు. చాలామంది మా చుట్టాలో మా చుట్టాలో అనుకో, ఆ చుట్టాల చివరికి చేసేది ఉండదు, ఏమి ఉండదు. మన కాళ్ళు ఊడగట్టుకుండా ఉంటే సరిపోదు. చుట్టాలో ఆ చుట్టాల చివరికి చేసేది ఏమి ఉండదు. ఇంకా ఎలా అనిపిస్తూ ఉంటుంది, మనస్సు ఎలా అనిపిస్తూ ఉంటుంది. అయితే చుట్టాలు మేము మీ మీద ద్వేషం కలగకుండా ఉంటే సరిపోతున్నాడు, మిమ్మల్ని ఉద్ధరించినట్టే. మీరు బాగుపడతాంటే మీరు రెండు కాళ్ళు పట్టుకుని కిందకు లాక్కుండా ఉంటే సరిపోతుంది. మీకు ఉపకారం చేసినట్టే, అపకారం చేయకపోవటం ఉపకారం. అయితే నీకు నీ హృదయంలో సుఖం దొరక్కపోతే, నీ హృదయంలోనే శాంతి నీకు దొరక్కపోతే, హృదయంలో ఉన్న సహజంగానే ఆనందం దొరక్కపోతే ఎక్కడో దొరుకుతుందని ఎప్పుడైనా ఆశించకు. ఎప్పుడైనా హృదయంలో దొరకవలసిందే. నీకు జ్ఞానం హృదయంలోనే కలగాలి. శాంతి స్థానం, ఆ సుఖ స్థానం, ఆనంద స్థానం ఇక్కడ ఉంది, హృదయంలోనే ఉంది. ఇక్కడ వెతికితే దొరుకుతుంది. ఇక్కడ దొరక్కపోతే, ఇక్కడ దొరకలేదని ప్రకృతిలో వెతక్కు. మరి దొరక్కపోయినా ఇక్కడే ఇక్కడే వెతుకు. ఇవి అడగకపోతే రేపు దొరుకుతుంది. దాన్నే యేసుక్రీస్తు అంటాడు, అడుగు ఇవ్వబడుతుంది, తట్టు తిరగబడుతుంది. యేసుక్రీస్తు భాషలో చెప్పాలంటే అడుగు ఇవ్వబడుతుంది, తట్టు తిరగబడుతుంది. నీకు ఎప్పుడైనా దొరకవలసింది హృదయంలోనే. స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది. అంటే మనం బ్రహ్మములు ఐక్యమైనప్పుడు కూడా అది న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. నది వెళ్ళి సముద్రంలో ఐక్యం అవుతుంది చూడండి, నది వెళ్ళి సముద్రంలో ఐక్యం అవుతుంది చూడండి. అలాగే అది న్యాచురల్గా నార్మల్గా ఉండాలి. ఐక్యం అనేది న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోండి, లోపల ఉన్న అంతర్యామి ఎంత పవిత్రుడో, మన బుద్ధి అంత పవిత్రం కాకపోతే మన ఐక్యం అవ్వలేము అందులో. ఒక మంచివాడికి ఇంకో మంచివాడికి స్నేహం చనిపోయే వరకు ఉంటుంది, కానీ ఒక చెడ్డవాడికి ఒక మంచివాడికి స్నేహం చనిపోయే వరకు ఉండదు. ఒక మంచివాడికి ఇంకో మంచివాడికి స్నేహం వాడి శ్మశానానికి వెళ్ళే వరకు ఉంటుంది. అంతేగాని ఒక చెడ్డవాడికి ఇంకో మంచివాడికి స్నేహం కలకాలం ఉండదు. అది ఉండటానికి అవకాశం లేదు. గౌతమ్ బుద్ధుడు ఒకడు ప్రశ్నిస్తాడు, నాకెవరు నాకు మంచి స్నేహాలు దొరకటం లేదని. అసలు నీలో మంచి ఉంటే కదా, గౌతమ్ బుద్ధుడు అంటాడు, నీలో మంచి ఉంటే అసలు మంచి స్నేహాలు దొరికితే నీకు అసలు నీలో మంచి ఉందో లేదో చూసుకో నువ్వు. అసలు నీలో మంచి అంటూ ఒకటి ఉంటే నీకు మంచి స్నేహాలు దొరుకుతాయి. అసలు నీలో మంచి ఉందో లేదో చూసుకో, నాకు మంచి స్నేహాలు దొరకటం లేదంటావేంటి? అసలు నీలో మంచి ఉంటే మంచి స్నేహాలు దొరుకుతాయి నీకు. అసలు నీలో మంచి ఉంటే కదా అసలు మంచి స్నేహాలు చేయాలన్న తలంపు కూడా నీకు లేదు. అసలు ఉంటే కదా ఇది నీకు. అలాగే పద్మపాదుడు శంకరాచార్యులు వారికి కాశీలో మణికర్ణిక ఘాట్టంది, కాశీలో మణికర్ణిక ఘాట్టంది. ఆ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసేటప్పుడు ఇద్దరికి స్నేహం కలిసింది. ఎవరికి? ఆదిశంకరాచార్య వారికి, ఇంకోరెవరు? పద్మపాదుడు. ఇద్దరికి స్నేహం కలిసి ఆ స్నేహం ఉరికే అంతకు ఆయన ఎక్కడో అంతకుముందు వాళ్ళిద్దరికి ఏం అనుబంధం లేదు. ఒకరినొకరు చూసుకున్నారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూసుకున్న వెంటనే ప్రేమల కళ్ళు కళ్ళు కలిసి వాళ్ళు ప్రేమించుకున్నారు. ఎక్కడ? పద్మ ఆ మణికర్ణిక ఘాట్లో. పద్మ శంకరాచార్య వారి కంటే పద్మపాదుడు వయసులో పెద్దవాడు. వయసులో పెద్దవాడైనా వాళ్ళిద్దరికి అక్కడ స్నేహం కలిసింది. ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరి చేత ఒకళ్ళు ఆకర్షించబడ్డారు. చివరి రోజు వరకు, చనిపోయే వరకు వాళ్ళు స్నేహం అలాగా ఉంది. అది స్నేహం అంటే అది ఫ్రెండ్షిప్పులు కాదయ్యి, స్నేహం మైత్రి అది. ఇప్పుడు మనం ఈ పాఠాలు ఇంగ్లీష్లో పాఠాలు బళ్ళో పాఠాలు చెప్తారు చూడండి, ఫ్రెండ్షిప్ అని, అది ఫ్రెండ్షిప్ కాదు, అది మైత్రి. ఇకే మణికర్ణిక ఘాట్లో స్నానం చేసే రేపుడు కలిగినటువంటి స్నేహం శరీరం విడిచిపెట్టే వరకు ఉన్నారు. శంకరాచార్య వారి కంటే పద్మపాదరి పెద్దవాడు, కానీ పద్మపాదరి కంటే ఈయనే ముందు శరీరం విడిచిపెట్టేశాడు. ఎవరు? శంకరాచార్య, ఆది శంకరాచార్య. చివరి రోజులు అంటాడు, ఒకే రోజు ఏడుస్తాడు పద్మపాదరి. చివరి రోజున శరీరం విడిచిపెట్టే ముందు ఆది శంకరాచార్య ఎవరు అంటారు, మీరు ఇచ్చిన బట్టలకి, పెట్టిన అన్నానికి, మీరు ఇచ్చిన బట్టలకి, ఇచ్చిన మంచి ఇచ్చిన మంచినీళ్ళకి, పెట్టిన అన్నానికి నేను కృతజ్ఞని అంటాడు. ఎవరు? శంకరాచార్య వారు పద్మపాదుడితో చెప్తాడు, నువ్వు పెట్టిన అన్నానికి, నువ్వు ఇచ్చిన నీళ్ళకి, మంచినీళ్ళకి, నువ్వు నాకు ధరించుకోవడానికి ఇచ్చిన వస్త్రాలకి నేను, అంటే ఆ రోజు నీ శరీరం విడిచిపెడుతున్నాడు, నేను కృతజ్ఞని అంటాడు. అప్పుడు మటుకు పద్మపాదుడు ఏడుస్తాడు, నేను ఇచ్చిన మంచినీళ్ళకి, నేను ఇచ్చిన బట్టకి నా కృతజ్ఞత చెబుతున్నావు ఆచార్య, నువ్వు నాకు ఎంతో జ్ఞానాన్ని బోధించావు, ఎన్నో ఎన్నో కామెంటరీస్ రాశావు, భాష్యాలు రాశావు, మహాగ్రంథాలకి భాష్యాలు రాశావు, స్వతంత్ర గ్రంథాలు రాశావు, ప్రకరణ గ్రంథాలు రాశావు, స్తోత్ర గ్రంథాలు రాశావు, ఎంతో జ్ఞానాన్ని నూరు పోశావు. నేను పెట్టిన అన్నానికి నా కృతజ్ఞత చెబుతున్నావు, నువ్వు నాకు పెట్టిన జ్ఞానభిక్షకి ఏమి చెప్పాలి నీకు? అది శంకర ఏడుస్తాడు. చివరి రోజున పద్మపాదుడు ఏడుస్తాడు. బట్టే ఉందని ఇవాళ ఇచ్చిన బట్ట రేపు చిరిగిపోతుంది, ఇవాళ పెట్టినను రేపు కరిగిపోతుంది, నువ్వు చేసిన జ్ఞానబోధక మాట ఏంటి? అమరత్వాన్ని తీసుకెళ్లే బోధ, స్వతంత్రమైన బాధ, అమరత్వం. అలా మరణం, మరణం యొక్క స్పృహ ఎలా ఉంటుందో, దేహం తాలూకు మరణం, ఆ మరణం యొక్క స్పృహ ఎలా ఉంటుందో అమరత్వాన్ని తీసుకెళ్ళి మృత్యుంజయుడిని దర్శింపజేశావు. మృత్యుంజయుడు అంటే శివుడు, శివుణ్ణి మృత్యుంజయుడు అంటారు. ఆ మృత్యుంజయుని మృత్యుంజయుడితోటి మృత్యువులేని స్థితిని తీసుకెళ్ళి మృత్యుంజయుడితోటి ఏకము చేశావయ్యా శంకర, నీకు మేమేమని కృతజ్ఞత చెప్పాలని ఏడుస్తాడు చివరి రోజున పద్మపాదుడు. నేను ఇచ్చిన బట్టలక నువ్వు కృతజ్ఞత చెప్పావు. అది ఫ్రెండ్షిప్ కాదు, మైత్రి అది. షిప్పులు కాదయ్యి. అలాగే దుర్యోధనుడికి కర్ణుడుకున్న మైత్రి కూడా అటువంటిది. వాళ్ళు దుష్ట చతిష్టయంలో భాగం వస్తుంది, అది వేరే విషయం. అంటే నువ్వు ఈ రాయబారాలు పంపుతారు ఈ కర్ణుడికి, నువ్వు కౌరవులు నిడిచిపెట్టేసి పాండవుల్లోకి వచ్చాయను. నిజంగా దుర్యోధను చెడ్డవాడైనా ఈ కష్టకాలంలో నేను దుర్యోధన్ని విడిచిపెట్టలేను అంటాడు కర్ణుడు. అది మైత్రి. నిజంగా దుర్యోధను చెడ్డవాడు అనుకుందాం, కానీ ఈ కష్టకాలంలో మటుకు వాడిని నన్ను నమ్మివాడు యుద్ధం చేస్తున్నాడు. మంచివాడు చెడ్డవాడు నన్ను నమ్మివాడు భారత యుద్ధం చేస్తున్నాడు. అంచేత కర్ణుడు లేని భారతం లేదంటారు. ఆడికి దుర్యోధనుడికి కర్ణుడి మీద ఉన్న నమ్మకం భీష్ముడి మీద కానీ, ద్రోణాచార్యుడి మీద కానీ, కృపాచార్యుడి మీద కానీ ఎవడి మీద లేదాడు, కర్ణుడి మీద నమ్మకం. ఈ రోజున ఈ కష్టకాలంలో దుర్యోధనుడు ఈ కష్టకాలంలో ఉంటే వాడు స్నేహం విడిచిపెట్టిన రానంటాడు కర్ణుడు. అది మైత్రి. అది ఫ్రెండ్షిప్పులు కాదు, ఈ ఫ్రెండ్షిప్పులు. వాడితో పాటు నేను కూడా చనిపోతాను. అది మైత్రి. అది ఈ స్నేహాలు ఏంటండి? ఆదివారం స్నేహం, సోమవారం ఈరోజు తర్వాత ఇంకోటి, ఒక స్వార్థపరుడికి ఇంకో స్వార్థం లేని వాడితో స్నేహం కుదరదు. ఒక స్వార్థం లేని వాడికి ఒక స్వార్థపరుడికి స్నేహం కుదరదు, అసలు కుదిరే అవకాశం లేదు. ఇవాళ శివరాత్రి, మీకు అవకాశం ఉంటే జాగరణ చేయండి, అవకాశం ఉన్నవాళ్ళు చేయండి. సినిమాలకు వెళ్ళకండి, జాగరణ శివనామం స్మరించుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. అంటే దుఃఖ కారణాన్ని తెంపేవాడు రుద్రుడు. దుఃఖ కారణం అజ్ఞానం, అజ్ఞానానికి కోత పెట్టేవాడు రుద్రుడు. మనకి దుఃఖానికి కారణం ఏదో కనిపిస్తాయి మనకు, అయ్యి నిజం కాదు. మన లోపల ఉన్న అజ్ఞానమే దుఃఖానికి కారణం. అంటే అజ్ఞానం పోతే దుఃఖ కారణాలు ఉన్నా దుఃఖం కనపడదు. దుఃఖానికి కారణం మన కళ్ళకు కనిపించే కారణాలు కాదు, లోపల ఉన్న అజ్ఞానం. దానికి కోత పెట్టేవాడు, అజ్ఞానానికి కోత పెట్టేవాడు, అజ్ఞానానికి మంట పెట్టేవాడు రుద్రుడు. వాడి ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమే భగవతే రుద్రాయ. అయితే ఈ శివరాత్రి పగలు చేసుకునే పండుగ కాదు, ఇది రాత్రి చేసుకునే పండుగ. ఇది అంటే ఈ రాత్రి చాలామంది జాగరణ చేసి రాత్రి సరిగ్గా ఆ లింగోద్భవ కాలంలో 12:30 ఆ టైంలో కొంతమంది అభిషేకాలు చేస్తారు శివుడికి. సరిగ్గా 12:30 ఆ టైంలో శివుడికి అభిషేకం చేసి, నేను నీళ్లతోటి కడుగుతున్నాను శివ రుద్ర, నా బుద్ధిలో ఉన్న దోషాన్ని దయతోటి కడుగాను, నేను నీళ్లతోటి కడుగుతున్నాను, నా బుద్ధిలో ఉన్న దోషాలని నీ దయతోటి కడగవయ్యా. నేను నిన్ను కడుగుతున్నాను, నువ్వు కూడా నన్ను కడుగు అని రాత్రి 12:30 కొంతమందికి రుద్రాభిషేకం చేస్తారు. అంటే సరిగ్గా ఆ లింగోద్భవ కాలం. ఈశ్వరుడు ఆకారం లేని ఈశ్వరుడు, రూపము లేని ఈశ్వరుడు. ఎప్పుడైతే ఒక లింగరూపం, లింగం అంటే గుర్తు, ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరుడు అంటే పరిపాలన చేసే అధికారం ఉన్నవాడు, పరిపాలన చేసే అధికారం ఉన్నవాడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు సరిగ్గా ఎప్పుడైతే రాత్రి 12:30 టైంలో ఎప్పుడైతే వాడు లింగరూపం ధరించాడో అదే టైంలో ఆ లింగానికి అభిషేకాలు చేస్తారు. అభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు, జపాలు చేస్తారు. చేసి మరుసటి రోజున ఉదయం వరకు ఉండి అంటే జాగరణం చేసి పగల ఉపవాసం, రాత్రి జాగరణ. ఆ జాగరణ చేసి మళ్ళీ స్నానాలు అయిన తర్వాత ఎవడో నలుగురికి భోజనం పెట్టి వాడు భోజనం చేస్తాడు. అది శివభక్తులు కొంతమంది అలా నియమాలు చేస్తూ ఉంటారు. తర్వాత రాబోయే ప్రవచనం మార్చి నెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి భీమవరంను కోపెల్లవారు సత్తరవ ప్రాంగణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోవిల్లో, మార్చి నెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం కోపెల్లవారు సత్తరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మార్చి నెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ ఈ సభ, మరొక సభ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దేవస్థానం ట్రస్టీల ఆహ్వానాన్ని పురస్కరించుకుని అక్కడ వెళ్ళటం జరుగుతుంది. తర్వాత మార్చి 6వ తేదీని మీరు ఎవరు రావక్కర్లేదు, అలంపురంలో ఏ విగ్రహాల ఆవిష్కరణ ఉంది, అక్కడ సభలు ఏమి లేవు. మార్చి 9న ఇదే గ్రామంలో చించినాళ్ళు, మార్చి నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చించినాళ్ళు ఉన్నటువంటి గీతా భవనం యొక్క ప్రాంగణంలో మార్చి నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ చించినాళ్ళు హోమ్ కమింగ్, మళ్ళీ మా ఇంటికి మేము వచ్చేస్తున్నాం, మన ఇంటికి మనం వచ్చేయటాన్ని హోమ్ కమింగ్ అంటారు. అంటే చించినాడు మన ఇల్లు మనం వచ్చేస్తున్నాం, చించినాడు అంటే మన ఇంటికి మనం వచ్చేస్తున్నాం, మళ్ళీ గీతా భవనానికి వచ్చేస్తున్నాం మార్చి నెల 9వ తేదీ. మార్చి ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి, మార్చి నెల 9వ తేదీ చించినాడ, మార్చి నెల 2వ తేదీ భీమవరం. ఈ రెండు సభల విషయం మీరు జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రోజున మీరు భక్తులు చాలామంది పురుషులు, స్త్రీలు, చాలామంది పెద్దలు, సాధకులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు, చాలా మంది వచ్చి ఈ సభను జయప్రదం చేసి మీరు ఎంతో ఇష్టంగా ప్రేమగా శ్రవణం చేశారు. ఈ శ్రవణ భాగ్యం నాకు పరమేశ్వరుడు నాకు నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చాడు, మీకు వినే అవకాశం ఇచ్చాడు. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకి మీకు నాకు కూడా పరమేశ్వరు యొక్క అనుగ్రహం అందరిపైన వర్షిస్తుంది. వక్తకి, శ్రోతకి, ఈ కార్యకర్తలకి, ఇక్కడ మన అందరికీ సదుపాయాలు చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి తగినటువంటి ఈ బెంచీలు కుర్చీలు వేసి మనకి ఇక్కడ అవకాశం సదుపాయాలు చేసిన వాళ్ళ కార్యకర్తలకి అందరికి కూడా శివానుగ్రహం అందుతుంది. అందరికీ శివానుగ్రహం అందుతుంది. అందరూ శివానుగ్రహానికి పాత్రలే. అంటే ఈరోజు రాత్రి కనీసం మీరు జాగరణ ఉన్నా లేకపోయినా మీరు ఎంతకాలం ఒకవేళ జాగరణగా ఉండగలిగితే అంతకాలం శివస్మరణతో కాలక్షేపం చేసి శివ యొక్క శివానుగ్రహానికి ఆ శివుడి దయకి మీరు అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తే మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం.